తాను అధర్మం చెయ్యలేదు అని తన మనస్సుని సరిపెట్టుకున్నాడు హనుమంతుడు. ఎందుకంటే మనస్సే అన్నిటికీ మూల కారణం గనక మనస్సులో ఎక్కడా ఇత్తటి సౌందర్యవతుల్ని చూచినా, నిద్రపోతున్న వాళ్ళని చూచినా, వివిధ భంగిమల్లో ఉన్న వాళ్ళని చూచినా ఎక్కడా వికారం పుట్టలేదు మనస్సులో. కాబట్టి ఇందులో అధర్మం లేదు. నిజం కూడా అది. మహాత్ముడు ఆయన కఠోర నియమం కలిగిన వాడు, ఆయనకి ఏ అధర్మ భయం లేదు. ఆపై మళ్ళీ తెగతిరిగాడు ఆయన. ఎక్కడ ఎంత వెతికినా సీతాదేవి కనిపించక ఒకచోట కూర్చుండిపోయాడు పాపం. గింజుకున్నాడు స్వామంతటి వాడు మహానుభావుడు. ఏ సీతామాత కోసం మేమంతా ఎంత కష్టపడ్డామో ఆ సీతను చూడలేకపోయాం, ఇంక మొత్తం పనంతా పాడైపోయిందేమో అని బాధపడ్డాడు. అసలు రావణుడు సీతను తీసుకుని వచ్చాడా? తీసుకుని వస్తూ ఉంటే దారిలో సముద్రంలో పడిపోయింది ఆమె. తీరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని, ఈ భయంకర వాతావరణాన్ని చూచి గుండె ఆగి మరణించిందా? ఏం జరిగి ఉంటుంది? ఎక్కడా సీతాదేవి మాత్రం కనిపించడం లేదు. అథవా నిహితామన్యే రావణస్య వినేశని, అథవా నిహితామన్యే రావణస్య నివేశనే, నూనం లాలప్యతే సీతా పంజరస్థేవచారిగా. రావణాసురుడి ఇంట్లో సీత రహస్యంగా ఎక్కడైనా దాచబడిందా? పంజరంలో గోరువంక ఎలాగ బంధింపబడి ఉందో అలా ఎక్కడైనా రహస్యంగా నానా బాధలు పడుతుందా? ఇంత వెతికినా చతురంగుల మాత్రోపి నావకాశ సవిద్యతే అంటున్నాడు ఆయన. నాలుగు అంగుళాలు కూడా నేను వెతకని స్థలం అంటూ లేదు ఈ లంకానగరంలో. ఇంత వెతికినా కనిపించని సీత అసలు ఇక్కడ ఉందా లేదా? ఏమైపోయి ఉంటుంది? ఇప్పుడు నేను తిరిగి కిష్కిందకి వెళ్ళి సీత నాకు కనబడలేదు అని రాముడికి చెబితే నా భార్య లేనప్పుడు నేనెందుకు బ్రతకడం అని ఆయన అప్పటికప్పుడే ఆత్మహత్య చేసుకోవడా లేక గుండాగి మరణించడా? రాముడు మరణిస్తే లక్ష్మణుడు ఉంటాడా? లక్ష్మణుడు కూడా మరణిస్తే భరత శత్రుఘ్నులు ఉంటారా? అయోధ్యాపురవాసులంతా ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోరా? కృతజ్ఞత కలిగిన నా ప్రభు సుగ్రీవుడు మాత్రం బ్రతుకుతాడా? అంగదుడు తక్కినటువంటి మహాత్ములు అందరూ నశిస్తారు. నరవానర జాతి మొత్తం సర్వనాశనం కావడానికి నేను కారకుండవుతున్నానా? ఏమైపోయింది నా యొక్క ఈ దీక్ష? ఇంత అసమర్థుండైపోయానేమిటి? అసలు సీత ఏమైంది అని పరిపరి విధాలుగా దుఃఖించాడు ఆయన. సీతాదేవి, తక్కినటువంటి పౌరులు వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకుంటారేమో, ఇదోటి లోపల ఆయనకి భయం. ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుని సీత చచ్చిపోయి ఉండొచ్చు, లేక సీత ప్రమాదం వల్ల చచ్చిపోవచ్చు. ఇది తెలిసినటువంటి ప్రజలు వాళ్ళు మాత్రం బతుకుతారా? పూజ్యురాలైన సీతాదేవిని నేను దర్శించకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలుగుతాను నేను? అసలు నేను కూడా ఆత్మహత్య చేసుకోనా అనుకున్నాడు ఆయన. ఎలాగ చచ్చిపోవడం? ప్రాణాయామం చేసి క్రమక్రమంగా ఊపిరి బిగబట్టి ప్రాణం విడిచిపెట్టనా, ప్రాయోపవేశం చేసి చచ్చిపోనా, ఎలా చస్తే బాగుంటుంది? చాలా ఆలోచనలు చేశాడు ఆయన. సంపాతి లంకానగరంలో సీతాదేవి ఉండడం ఖాయము అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి ఎంత వెతికినా సీత కనిపించడంలా. కాబట్టి సంపాత అసత్యం చెప్పాడా? అసత్యం చెప్పవలసిన అవసరం అతనికి లేదే. ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆయన దృష్టి అశోకవనం మీద పడింది. అశోకవనికాచేయం దృశ్యతే యా మహాద్రుమ యమామధిగమిష్యామి నహీయం విచితామయ. ఎన్నో వృక్షాలతో నిండ అద్భుతంగా కనిపిస్తోంది ఈ అశోకవనం. ఇక్కడ రకరకాలైన దివ్య వృక్షాలు ఉన్నాయి, పువ్వులతో పరిమళించిపోతున్నది ఈ తోట. అవును, ఇందాకడి నుంచి తెగవెతికాను లంకానగరం అంతా, కానీ ఎక్కడ ఈ అశోకవనం నాకు కనిపించలేదు. అశోకవనంలోకి నేను అడుగు పెట్టలేదు. ఈ అశోకవనంలో నేను ప్రవేశిస్తాను, ఇందులో సీత ఉంటుందేమో, నాకు కూడా శుభాలు కలుగుతున్నాయి, కుడి కన్ను ఎదురుతున్నది, కుడి చెయ్యి ఎదురుతున్నది, ఇవన్నీ శుభశకునాలు. అంటే సీతాదేవి నాకు దర్శనమిస్తుంది. వెంటనే ఆయన ఏం చేశాడు? వసూన్ రుద్రాన్ తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. వరుసగా వసువులకి నమస్కరిస్తాను. మహానుభావులు వాళ్ళు, వాళ్ళ అనుగ్రహం ఉంటే ప్రాణం నిలబడుతుంది. అసలు వసు శబ్దానికి బంగారము, ప్రాణము అని కూడా అర్థం. ప్రాణములను నిలబెడుతుంది కనుక మనబోటి వాళ్ళకి భూదేవికి వసుమతి అని పేరు. వసు శబ్దానికి బంగారం కూడా అర్థం. ఇక్కడ వసువులకి ఎందుకు నమస్కరించాలంటే వాళ్ళు మన ప్రాణములకు, పంచప్రాణాలకి వాళ్ళే అధిష్టాన దేవతలు. వాళ్ళని ఉపాసన చేస్తే మనకి ప్రాణం సుఖంగా ఉంటుందట. ప్రాణం కూడా సుఖంగా ఉండడం, దుఃఖంగా ఉండడం ఉంటుంది. అదిగో ఒకప్పుడు మనకి చికాకుగా ఉంటే ప్రాణానికి ఏం సుఖం లేదండి అంటాం. కారణం అది, ఈ ప్రాణాధిష్టాన దేవతలైన వసువుల అనుగ్రహం ఉంటే ఉన్న 4 రోజులు కూడా శాంతిగా ఆనందంగా జీవిస్తాం. కనుక ఇదిగో ఆ వసువులకి, అష్టవసువులకి నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళకి నమస్కరిస్తున్నాను. ఏకాదశి రుద్రుడికి నమస్కరిస్తున్నాను. రుద్రుడు నాశనం కాకుండా జానకిని, నన్ను, వానరుల్ని, నరుల్ని అందరినీ కాపాడతాడు. లయకారకుడైన రుద్రుణ్ణి భక్తితో ఉపాసన చేస్తే అకాల మరణాలు లేకుండా చేస్తాడని శివపురాణం చెబుతున్నది. కాబట్టి మాకెవరికి అన్యాయ మరణాలు, ఆత్మహత్యాది దోషాలు లేకుండా చేయుగాక. అసలు హనుమంతుడు అంతటి వాడు, సీతాదేవి కనిపించకపోతే ఎంత క్రితం అనుకున్నాడు? నేను వెనక్కి వెడితే సీత లేదని చెప్పాలి, సీత లేదు అని చెబితే రాముడు, లక్ష్మణుడు, ఇటు నరులు, వానరులు అందరూ నశించిపోతారు. కాబట్టి నేను విషం తాగో, ఉరి వేసుకునో, సముద్రంలో దూకో, చితి వేర్చుకునో చచ్చిపోతాను. నేను చచ్చిపోతే ఇంకా నేను తిరిగి వస్తాను కదా అని ఆశతో మా వానరులు, నరులు ఎదురు చూస్తారు. తద్వారా వాళ్ళకి మరికొంతకాలం ఆయుర్దాయం ఉంటుంది అని తాను కూడా ఒక క్షణకాలం ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు ఇందాక. కానీ అంతలోనే జ్ఞాని గనక, పండితుడు కనుక ఆయన ఏమనుకున్నాడు, వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి అనుకున్నాడు. చావడం వల్ల చాలా దోషాలు ఉన్నాయి. చచ్చేం సాధిస్తాను, చచ్చిన వాడికి మోక్షం ఉండదు, పిశాచి జన్మెత్తుతాడు, నానా కష్టాలు అనుభవిస్తాడు, చివరికి నశించిపోతాడు. చచ్చిన వాడికి, బలవన్మరణం పొందిన వాడికి, ఆత్మహత్య చేసుకు తెచ్చిన వాడికి స్వర్గాది సుఖాలు ఉండవు, నరకము ఉండదు. మధ్యలో ఆత్మ అల్లాడుతుంది రకరకాల భయంకర పిశాచి రూపాలతో. కాబట్టి ఆత్మహత్య ఎప్పుడూ ఎవరికీ కూడా మంచిది కాదు. జీవన్ భద్రాణి పశ్యతి, బతికి ఉంటే శుభాలు పొందవచ్చు. ఎప్పుడో ఒకప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా జీవితంలో బతికున్నవాడికి శుభం వచ్చి తీరుతుంది. కాబట్టి చావడం అనవసరం అనుకున్నాడు. ఈ సందేశం మనందరికీ చాలా అవసరం. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతేనో, లేకపోతే ఇంకోటి చిన్న చిన్న పనులకో అవ్వకపోతే, రుణాలు వచ్చేస్తే ఇక చావడమే దిక్కనుకొని ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎవడూ ఏం సాధించేది లేదు. అప్పుడే గనక ఆత్మస్థైర్యంతో నిలబడితే, ధైర్యంతో నిలదొక్కుంటే ఇక వాడి జీవితంలో శుభాలు పొందుతాడు. ఇది మనకి హనుమంతుడు ఇచ్చిన సందేశం. సుందరకాండ మనకి చెబుతున్న గొప్ప ధర్మం ఇది. అందుకే పురాణాలు చదవాలి, వినాలి. ఈ రామాయణ ఇతిహాసం, ఈ మహాకావ్యం, ఆదికావ్యం, వాల్మీకి చేత రచింపబడిన ఈ దివ్య కావ్యంలో అనుక్షణం మానవ జీవితానికి పనికొచ్చే ఎన్నో సందేశాలు ఉన్నాయి. మానవుణ్ణి మహాత్ముణ్ణి చేసి, వాణ్ణి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి కార్యసూర్యుణ్ణి చేసే దివ్య లక్షణాలు ఉన్నాయి వీటిల్లో. మహానుభావుడు అలా అనుకున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, ఇందాక నేను కూడా ఒక క్షణకాలం చద్దాం అనుకున్నాను, ఇలా ఆత్మహత్య చేసుకోవడాలు, అకాల మరణాలు పొందడాలు లేకుండా చేయాలి అంటే అది రుద్రుడి వల్లే అవుతుంది. అందువల్ల ఏకాదశి రుద్రుడికి నమస్కారం చేస్తాను. వసూన్, తర్వాత రుద్రాన్, తథా ఆదిత్యాన్, సూర్యభగవానులకి కూడా, ద్వాదశాదిత్యులకి నమస్కారం చేస్తా. ఎందుకంటే సూర్యుడు కూడా కర్మసాక్షి, అన్నిటిలో విజయం ఇచ్చేవాడు ఆయన, కాంతిస్వరూపుడు ఆయన, నాశనం లేకుండా కాపాడతాడు ఆయన. ఆ ప్రత్యక్ష దైవాన్ని పూజిస్తున్నారు. పైగా మా గురువు గారు కూడా, ఆయన 12 రూపాలతో ఉన్నాడు, ద్వాదశాదిత్యులు అనే పేరుతో. ఆ ద్వాదశాదిత్యులకి నమస్కారాలు. అశ్విని దేవతలు చిరాయువిస్తారు, యౌవనమిస్తారు, దేవ వైద్యులు, వారికి నమస్కారం. మరుద్గణాలకి ప్రత్యేకంగా నమస్కారం చేశాడు. ఇక్కడే ఉంది చమత్కారం. ఒకప్పుడు దితి గర్భం ధరించింది. ఆ గర్భాన్ని పాడు చేయడం కోసం ఇంద్రుడు ఆమె దగ్గర చేరి సేవ చేస్తున్నట్టు నటించి, ఒకసారి ఆవిడ అశుచిగా నిద్రపోతున్నప్పుడు కడుపులో ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కల కింద కొట్టేశాడు. మళ్ళీ ఆ పిండం ముక్కలైపోయినవి ఏడుస్తూ ఉంటే మా వృధా, ఏడవకండి ఏడవకండి అని మళ్ళీ 3 ముక్కల కింద కొట్టేశాడు. అదిగో అవే 3 ఏళ్ళు 21 గణాలు మరుద్గణాలుగా మారాయి. చంపాలనుకున్న ఇంద్రుడు చంపలేక చివరికి పిన్ని గారిని పశ్చాత్తాపంతో శరణు వేడి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి దేవతలుగా పెట్టాడు. చాలా పెద్దగా అద్భుతమైన కథ ఇది. ఆ విధంగా మరుద్గణాలు అనే పేరుతో వాటిని ప్రత్యేకంగా దేవజాతిగా తయారు చేశాడు. ఆయన దేవతల్లో చేర్చుకున్నాడు. చంపాలనుకున్న ఇంద్రుడంతటి వాడు కూడా చంపలేని మహా ఆయుర్దాయం కలిగినటువంటి మొండిజాతి మరుద్జాతి అంటే. అందుకని ఇదిగో ఇక్కడ మీలాంటి వాళ్ళు అవసరం, మిమ్మల్ని ఎవరూ చంపలేకపోయారు, ఇంద్రుడి వజ్రాయుధం కూడా మిమ్మల్ని చంపలేకపోయింది, చంపాలనుకుని నరికే కొద్దీ మీరు మళ్ళీ కొత్త రూపాలు ధరించారు, మీ అనుగ్రహం ఉంటే ఇక్కడ నేను అలాగ శుభాలు పొందుతాను, ఆయుర్దాయం పొందుతాను, అపజయం పొందను, అకాల మరణం పొందను అని చెబుతూ మరుద్గణాలకు నమస్కారం చేశాడు ఆయన. ఆపై సమస్త దేవతల్ని పూజించి ఇహ లోపలికి అడుగు పెట్టాలనుకున్నట్ట. ఆ వెళ్లే ముందు తన ఇష్టదేవత రామచంద్ర ప్రభువుకి భక్తితో నమస్కారం చేశాడు ఆయన. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామచంద్ర ప్రభువుకి నమస్కారం. ఎటువంటి రాముడికి, రాముడు ఎప్పుడు వచ్చినా పక్కన లక్ష్మణుడు ఉండాలి. ఆదిశేషుడు లేని విష్ణువుకి అట్టే విలువ ఉండదట. అందుకని కావాలని ఆయన ప్రధాన అవతారాలలో శేషుణ్ణి కూడా వెంట పెట్టుకు తెచ్చుకుంటాడు అనంతుణ్ణి. అందుకని లక్ష్మణునితో కూడిన రామచంద్ర ప్రభువుకి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై ఆయన భార్య జనకరాజపుత్రిక సీతాదేవి కూడా నమస్కారం చేస్తున్నాను. ఆమె కొరకు ఒక నమస్కారం. రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయువుకి నమస్కారం చేస్తున్నాను. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. చంద్రుడికి, సూర్యభగవానుడికి, మరుద్గణాలకి అందరికీ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను అని నమస్కరించాడు. ఒక్కసారి అశోకవనంలో ప్రవేశించాడు. కొమ్మ మించి కొమ్మ మీదకి దూకాడు. చెట్లు కొమ్మలు విరిగిపోతున్నాయి, పువ్వులు జలజల రాలిపోతున్నాయి. అక్కడున్న నానా శకుంత సంతానం అంతా గందరగోళం అయిపోయి కంగారు పడి అటు ఇటు పరుగులు పెట్టేస్తున్నది. అయినా పట్టించుకోకుండా ఈయన దూకుతున్నాడు అటు ఇటు సీతాదేవి కోసం. ఆ ప్రదేశం ఈ ప్రదేశం అని తేడా లేకుండా వెతికాడు. రకరకాలైన బావులు చూశాడు, వృక్షాల మూలలు చూశాడు. ఒక చోట ఒక విచిత్రమైనటువంటి దివ్య వృక్షం అశోకవనం చూశాడు. ఆ అశోకవనంలో శిశుపవృక్షం చూశాడు. ఇక్కడికి సీత వస్తుందేమో అనుకున్నాడు. అక్కడ ఒక చిన్న సరస్సు కనిపించిందిట. ఆ సరస్సును చూశాడు ఆయన. ఇయంచనళిని రమ్య ద్విజ సంఘ నిషేవిత ఇమాంస రామ మహిషి నూనమేష్యతి జానకి. ఇదిగో ఈ సరస్సు చాలా బాగున్నది, స్వచ్ఛమైన నీరుంది ఇందులో. నళిని తామర పువ్వుల కొలనిది, ఇందులో తామర పువ్వులు ఉన్నాయి, ఇందులో రకరకాల పక్షులున్నాయి. ఇక్కడికి రామపత్రి జానకీదేవి వచ్చి తీరుతుంది సందేహం లేదు. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయట. అడవులో తిరగడం అంటే ఆవిడ చాలా ఇష్టం. వనసంచార కుశల అన్నారు అసలు ఆవిడకి. ఇదే ఆవిడ కొంప ఉంచింది ఎప్పటికప్పుడు పాపం. తర్వాత పట్టాభిషేకం అయ్యకుండా మళ్ళీ అడవికి వెడతాను స్వామి అంది ఈ వంకతోటి రాముడు పాపం ఆ తల్లిని పంపేశాడు. మొదటి నుంచి అరణ్యాలన్నా అక్కడ తిరగడం అన్నా ప్రకృతి అన్నా సీతాదేవికి ఇష్టం. అసలు అమ్మే ప్రకృతి కనుక, ప్రకృతి స్వరూపిణి, ప్రకృతి పురుషులు వాళ్ళిద్దరు. సీతాదేవి ప్రకృతి, రాముడు పురుషుడు కనుక. మరొక ఉద్దేశ్యం ఏమిటంటే సమయమునకు సంధ్యావందనం చేయడం సీతా లక్షణం. అసలు ఆడ మగ అనే తేడా లేకుండా అందరికీ సంధ్యావందనం ఉన్నది. అయితే విధానం తేడా. మగవారికి అర్ఘ్యప్రదానం చేసే విధానం తంతు వేరే చెప్పారు, స్త్రీలకు వేరే చెప్పారు. పూర్వం స్త్రీలు పురుషులు అందరూ కూడా సరి అయిన సమయానికి సంధ్యావందనం చేసేవారు. అందుకని ఈయన ఏమంటున్నాడు, సంధ్యాకాలమనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. సందేహం లేకుండా సీతాదేవి వేళకి సంధ్యావందనం చేసే తల్లి. ప్రాతసంధి అవుతోంది గనక ఆ వేళ మించకుండా వందనం చేసుకోవడానికి, సంధ్యాకార్యాలు చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంది. ఈ స్నాన ధ్యానాదులకు ఇక్కడికి వచ్చి తీరుతుంది. అప్పుడు ఆమెను చూడగలుగుతాను అని ఈ విధంగా ఆయన తిరుగుతూ 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 అశోకవనంలో చివరికి చిట్ట చివరికి ఒక ప్రదేశం చూశాడు. ఒక చైత్య ప్రసాదం అది. 1000 స్తంభాలతో నిర్మితమై ఉన్నది ఆ ప్రసాదం. కైలాస పర్వతంలాగా మంచి తెల్లని కాంతులతో ఉన్నది. ఆకాశాన్ని తాకుతోంది అది. అదిగో అక్కడ ఉన్నది ఒక శింసుపా వృక్షం. అక్కడ ఒక మలిన వస్త్రధారిణి అయిన స్త్రీని చూచాడు ఆయన. చుట్టూ రాక్షస స్త్రీలున్నారు. ఆ తల్లి ఎలా ఉన్నది ఆ చెట్టు కింద అంటే, ఉపవాస కృశాం దీనాం నిశ్యసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. ఉపవాసాలు చేసి చేసి కృశించిపోయింది పాపం, దీనురాలైపోయింది, పదే పదే అని నిట్టూర్పు విడుస్తున్నది ఆవిడ. పాపం చంద్రరేఖలాగా ఎలా శుక్లపక్ష ప్రారంభంలో చూసారో ద్వితీయనాడు విధీనాడు నెలపొడి పంటం చంద్రుడు సన్నగా కనపడతాడు, అలాగా చిక్కిపోయి కనిపిస్తుంది ఉపవాసాలు చేసి చేసి. పొగ చూరుకుపోయిన దీపకాంతిలా ఉంది ఆ తల్లి. మాసిపోయిన బట్ట కట్టుకున్నది, కాంతి విహీనం అయిపోయింది ఆ ముఖం. అంగారక గ్రహం చేత పీడింపబడే రోహిణి నక్షత్రంలో ఉందిట, కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తుందిట, దీనురాలు కృశించిపోయింది. అనశనేనచ, ఎందుకు కృశించింది? తిండి లేక. రామనామం తప్ప లంకానగరానికి వచ్చాక మళ్ళీ తిండిది లేకుండా పోయింది ఆవిడకి, అందుకే అలా చిక్కిపోయింది పాపం. శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఒకటే శోకంతో ఉంది, దుఃఖంతో ఉన్నది ఆ తల్లి. ప్రియంజనమపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం. నానుకున్న వాళ్ళు లేరు, తనకిష్టులు ఎవరూ లేరు, బంధువులు లేరు, ఇష్టజనం లేక క్లిష్టజనమైన రాక్షసీ స్త్రీల మధ్యలో నానాయాతన పడుతున్నది ఆ వెరి తల్లి. లేడి, ఒక ఆడలేడి తన గుంపులోంచి విడివిడి కుక్కల గుంపులో చేరిపోతే ఎలా ఉంటుంది? కుక్కలు చుట్టూ చుట్టుముడితే ఆ కుక్కల మధ్యలో విలపిస్తున్నటువంటి లేడి పిల్లలా ఉందిటి పాపం. సుఖాలు పొందదగినది కానీ దుఃఖంతో ఉన్నది. అటువంటి దానిని ఏకవేణి, ఒకే జుట్టు ఒకే జడ ధరించింది, ధరాశయ్య ఆవిడకి భూమే పానుపు, ఇంకేమీ లేవు పాప ఆ వెర్రి తల్లికి. నేల మీద పడుకుంటోంది, ఒకే జడ ధరించింది. అటువంటి తల్లిని చూచాడు ఆయన. సీతాం పద్మపలాశాక్షిం, సీతాదేవి తామర పువ్వు రేకులు వంటి కళ్ళు కలిగినటువంటి ఆవిడని చూచాడు. భూషణాలు ఆభరణాలు అన్నీ ధరించడానికి అర్హురాలయ్యి ఉండి కూడా అమండిత అయ్యి ఉన్నదట పాపం. ఈమె సీత ఎలాగా? ఈవిడ కొన్ని ఆభరణాలు తీసి మూటగట్టి విసిరేసింది, అవి ఉన్న చోట చాలా కాలమైన మచ్చలు తెలుస్తున్నాయి. మిగతా ఆభరణాలన్నీ కూడా చెట్టుకు వెళ్లాడగట్టింది ఎదురుగుండా. ఆ ఆభరణాలు ఈవిడవే కొమ్మకి వెళ్లాడటం చూశాడు. ఆ చెవులకున్న కుండలాలు శతమష్ట్రాలు అంటారు వాటిని, ఇంకా హస్తాభరణాలు ఇవన్నీ చూచి, ఈ శాఖ మీద ఉంచిన ఆభరణాలు ఈవిడివి, ఇందులో కొన్ని ఉన్నాయి అంటే ఉదాహరణకు ఒక చేతికి గాజు ఉంటే ఇంకో చేతి గాజుని అక్కడ రాముడు వస్తాడనే ఉద్దేశంతో, రాముడికి ఎవరో ఒకడు వార్త చెబుతారనే ఉద్దేశంతో సుగ్రీవాదులున్న ఋషిముఖ పర్వతం మీద ఒకప్పుడు మూటగట్టి వేసేసింది ఆవిడ. ఆ మూటలో ఉన్నది ఇక్కడున్నవి సమానంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ ఆభరణాలు ఇక్కడ పెట్టి మిగతా ఆభరణాలు అక్కడ మూటగట్టి వేసిన ఈమెయే సీత. ఈమె సందేహం లేకుండా నేనప్పుడు ఆకాశంలో ఎగురుతున్న ఈవిడిని చూసి అస్పష్టంగా అయినా సరే ఈమె సీతలాగే కనిపిస్తున్నది. కొన్ని కొన్ని ఉంటాయి, చాలా కాలం తర్వాత చూసినప్పటికీ కూడా ఈవిడ ఆభరణాలు ధరించింది అని అనడానికి ఆ రూపాన్ని చూస్తే తెలుస్తున్నది. ఇయం కనక వర్ణాంగి రామస్య మహిషీప్రియ ప్రణష్టాపి సతీయాస్య మనసోన ప్రణశ్యతి. సందేహం లేకుండా ఈ కనకవర్ణాంగి, ఈ బంగారు వన్నె కలిగినటువంటి ఆమె సీతయే, రాముడికి మహాప్రీతురాలు ఈమె, సందేహం లేదు. ఈమె ప్రస్తుతం రాముడికి దూరంగా ఉంది, ఎలాగా? శారీరకంగా. కానీ మనస్సు మాత్రం రాముడి దగ్గరే ఉంది కాబట్టి ఈవిడ ఇంకా బతికుంది, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోనంతే. అక్కడ సుగ్రీవుడి దగ్గర ఎడమవైపు చెవికున్న కొండలం ఉన్నది, కుడివైపు చెవికున్న కుండలం ఈ చెట్టు కొమ్మకు కట్టింది. ఈ కుడివైపు ఎడంవైపు ఆ మచ్చలు కనపడుతున్నాయి. కుడివైపు ఉన్న ఆభరణాలన్నీ ఇక్కడే ఉన్నాయి, ఎడంవైపు ఆభరణాలన్నీ అక్కడ మూట కింద వేసింది. ఆ ఆభరణాలు ఈ ఆభరణాలు పక్కన పెడితే ఒకే రకంగా కనపడుతున్నాయి, ఈమెది ఆభరణాలలాగే తెలుస్తున్నాయి. కాబట్టి ఏ రకంగా చూసినా ఈమె సీతయే. ఏ రూపంతో ఉంటుందని రాముడు చెప్పాడో, ఏ బట్టతో ఉంటుందని మేము ఊహించామో, ఏ విధమైన స్వభావంతో సీత ఉంటుందని మేము అనుకున్నామో రాముడి ద్వారా విన్నాము, ఆ సీత ఈమె అన్నీ అలాగే కనిపిస్తున్నాయి. అదే రూపం, అదే స్వభావం, అదే వర్ణం, మాసిపోయింది రంగు తప్ప ఇంతకుమించి ఆమెలో తేడా ఏమీ లేదు. అయినా చక్కనమ్మ చిక్కిన అందనమేనని సీతాదేవి చిక్కిపోయినా, మురికిగా ఉన్నా, స్నానం లేకపోయినా, మాసిన ఆ ఒక్క వస్త్రంతో ఉన్న ఆభరణాలు లేకపోయినా ఆ సౌందర్యం కాంతి ఎక్కడికెడుతుంది? సూర్యుడు, సూర్యుడే తాత్కాలికంగా మబ్బుల్లోకి వెళ్ళినంత మాత్రం చేత సూర్యుడి యొక్క శక్తి ఏమైనా పోతుందా? అంచేత సూర్యభగవానుడి యొక్క దివ్యకాంతి తాత్కాలికంగానే మరుగున పడుతుంది. అలాగే ఈమె కూడా మహాసౌందర్యవతి, తాత్కాలికంగా మాత్రమే మరుగున పడి ఉన్నది ఈమె సౌందర్యం. ఇలా భావించాడు. అమ్మయ్యా సీతను చూశాను అనుకున్నాడు ఆయన. దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం నశోకే నావసీదతి. ఇప్పుడు హనుమంతుడు ఏమనుకుంటాడు తెలుసా? అసలు రాముడు ఎంత కఠినుడు, రాముడు కఠినుడు ఏమిటండి అని మళ్ళీ మనకు అనుమానం. ఆయన కరుణాస్వరూపుడు కదా అని సందేహం లేకుండా కఠినుడు. ఎందుకంటే ఇంత జగదేక సుందరి అయిన సీతాదేవి ఇంతకాలం తన దగ్గర లేకపోతే ఇంకొకడు ఎవడైనా అయితే ప్రాణం నిలబెట్టుకుంటాడు, గుండెకి చచ్చిపోతాడు. సీతను చూడని క్రితం వేరు, సీతను చూశాక ఆయనకు అర్థమైంది రాముడు ఎందుకు ఏడుస్తున్నాడు. ఇటువంటి సీత వంటి భార్య తనకి దూరం అయితే ఏ మగాడైనా గుండె ఆగి మరణించవలసిందే. అంత ప్రాణం పెట్టదగిన సౌందర్యవతి, మహాత్మురాలు ఈమె. రాముడు ఈమె దగ్గర లేకపోతే కూడా బ్రతికి ఉన్నాడు అంటే సందేహం లేకుండా రాముడు చాలా గొప్పవాడు, స్థిరమైన ఆత్మస్థైర్యం కలిగిన మహానుభావుడు. ఆత్మస్థైర్యం ఆయన దగ్గర లేకపోతే ఇంతకాలం బ్రతకడు. ఆయన దృఢచిత్తుడు, సందేహం లేదు. ఇలా భావించి వెంటనే మనస్సుతోటి రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకవైపు రాముడు కనపడుతున్నాడు ఆయనకి, మరొకవైపు సీతను పెట్టుకున్నాడు. ఆహా, ఇది రాముడి రూపం, ఓహో ఇది సీత రూపం. ఆ రాముడికి ఈ సీత, ఈ సీతకి ఆ రాముడు, ఇద్దరు ఒకరి కోసం ఒకరు సరిపోయేటట్టుగా పుట్టారు. ఆ నీలమేఘఛాయ శరీరుడు రాముడు, ఈ కనకవర్ణాంగి సీత, ఆ అద్భుతమైన ముఖం ఈ ముఖం, ఆ నేత్రాలు ఈ నేత్రాలు, ఆ పాదాలు ఈ పాదాలు, ఏ రకంగా చూసినా ఒక్క రంగు తప్ప మిగతా అన్ని విషయాలలో ఇద్దరూ సరి అయిన జోడి, ఒకే రకమైన స్వభావం, ఒకే రకమైన సౌందర్యం, ఇద్దరికిద్దరే మహానుభావులు. భగవంతుడి సృష్టిలో ఇలాంటి వాళ్ళు ఉంటారా? అసలు రాముడు ఎంత అదృష్టవంతుడు, ఈ సీత ఎంత గొప్పది అనుకున్నాడు. అంతలోనే ఏమనుకున్నాడు మళ్ళీ ఆయన, ఏ సీత కోసం నేను ఇంత కష్టపడి వెతికి వచ్చాను, రాత్రంతా తెగ తిరిగాను, ఆ సీతను చూడగలిగా, ఏ సీత కోసం మహాభయంకరాకారుడైన వాలి ఒక్క కోలతో నేల మీద కూలగొట్టబడ్డాడు, ఆ సీతను చూశాను. ఈ సీత లేకపోతే రాముడు సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటాడా, వాలిని పడగొడతాడా? ఆ వాలి బతుకున్నంతకాలం మా సుగ్రీవుడికి వానర సామ్రాజ్యం వస్తుందా? అంతటి వానర సామ్రాజ్యం మా సుగ్రీవుడికి వచ్చింది అంటే ఈ సీత మూల కారణం. సీత అంటూ లేకపోతే సుగ్రీవుడి బతుకు ఏమైపోయేది? ఈ సీత కోసమే రాముడు జనస్థానంలో కరదోషణాధుల్ని చంపాడు, అడవిలో విరాధుణ్ణి చంపాడు, భయంకరులైన రాక్షసుని సంహరించాడు, శూర్పణఖని ముక్కు చెవులు కోయించాడు తమ్ముడి ద్వారా, కనిపించిన వాళ్ళల్లా నా సీత ఏది అని విలపిస్తూ అడిగాడు. ఈమె కోసం రాముడు తిండి తినడం లేదు, నిద్రపోవడం లేదు. పూర్వం జనక మహారాజు యజ్ఞం కోసం భూమిని దున్నుతూ ఉంటే ఆ దున్నబడిన భూమిలోంచి కింద నుంచి వచ్చింది, అప్పటి నుంచి కదా ఈమెని సీత అన్నారు. ఈ బంగారు తల్లి సందేహం లేదు సీతాదేవియే. ఇమామసిత కేశాంతం శతపత్ర నిభేక్షణ సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యథితం మనః. ఈవిడ అసిత కేశాంతం అన్నారు. ఈవిడ జుట్టు నల్లగా ఉన్నది, ఒత్తుగా నల్లని జుట్టు ధరించి ఉంది, తామర పువ్వులాంటి కళ్ళు కలిగింది ఈవిడ. శ్రీరాముడి దగ్గర ఉండి సకల సుఖాలు అనుభవించాలి, రాముడు ఈమెని పక్కన పెట్టుకుని ఈ భూమండలం అంతా ఏలాలి అంటే ఈవిడ పట్ట మహిషిగా ఉండవలసిన ఆవిడ. అటువంటి ఈమె సకల సుఖాలు పొందదగినటువంటి తల్లి, సుఖార్హ. ఇవాళ దీనురాలై నాన్నవాడు లేక రాక్షస స్త్రీల మధ్యలో వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఏడుస్తూ బతుకుతున్నది. కాలప్రభావం కాకపోతే సుఖం పొందేవాళ్ళు దుఃఖం పొందడం ఏమిటి? ఓర్పులో భూదేవి లాంటిది భూపుత్రిక ఈమె. ఇంతటి సహన స్త్రీ ఉండదు. అటువంటి తల్లి రాఘవ లక్ష్మణుల చేత రక్షింపబడే తల్లి. ఇవాళ ఇలా రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నది ఏ అనుకున్నాడు పాపం. ఇలా నానా బాధ పడుతూ ఉన్న సమయంలో ఆ పక్కన కొంతమంది భయంకర రాక్షస స్త్రీలు లేచారప్పుడే. వాళ్ళు సీతాదేవిని పదే పదే భయపెడుతున్నారు. ఏకాక్షి ఒక ఆవిడ ఒక్కే కన్నున్నది, ఒక ఆవిడ కర్ణప్రావరణ, ఆ బో మహాభయంకరం అన్నమాట. అంటే తల చుట్టూ ఈ చెవిట, ఒక చెవి ఇక్కడి నుంచి చుట్టూతో ఉంది. ఏకకర్ణ, ఒకే చెవి, ఒక ఆవిడ. అసలు అకర్ణ చెవులే లేవుటి ఆవిడకి, మరి దేంతో ఉంటుందో పాములాగ పాపం. శంకుకర్ణాంచ, శంకు ఆకారంలో ఉన్న చెవి ఒక ఆవిడ. మస్తకోచ్ఛాసన ఆసికం, ఇక ఒక ముక్కు తలకాయ వరకు మొత్తం కిందకల దిగిపోయిందిట. అటువంటి ఆవిడ భయంకరమైన శరీరానికంటే ఎక్కువైపోయిన తల ఒకదానికి, పొడుగ్గా ఉన్న శరీరం, పొట్టిగా ఉన్న శరీరం, చింపిరి జుట్టు. ఏతాకులు తీసుకొచ్చి నెత్తి మీద పెడితే ఎలా ఉంటే ఎలా ఉందో ఒక ఆవిడకు జుట్టు. నల్లగా చింతపండు దొంగల్లా ముద్దుల్లా ఉన్నారు కొంతమంది. కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టారా అన్నట్టుగా, మొండెం మీద పెట్టారా అన్నట్టుగా ఉన్న తలకాయ ఒక ఆవిడకి. లంబోదర పయోధరాలు కొంతమంది పెద్ద పొట్టలతో మహావక్షోజాలతో. వ్యామగ్రాహ పయోధరం అంటాడు శ్రీనాథ మహాకవి. మయూరుడు కూడా సూర్యశతకంలో రాస్తారన్నమాట. బారలతో పట్టదగిన స్తనభారం కలిగినటువంటి వాళ్ళు అటువాళ్ళు, వ్యామగ్రాహ పయోధరం. అటువంటి వాళ్ళని చూచాడు ఆయన. వికృతులాకారంతో, ఎర్రని కళ్ళతో, కలహప్రియలై క్రోధంతో, కాళీ రూపాలతో ఉన్న వాళ్ళని చూచాడు. మహాశూలాలు, కోట ముద్గరాజులు ధరించిన వాళ్ళని చూచాడు. ఒంటి ముఖం, పంది ముఖం, గాడిద ముఖం, కుక్క ముఖం, నక్క ముఖం, డొక్క ముఖం, చిక్కు ముఖం, పిచ్చి పిచ్చి రకరకాలైనటువంటి ముఖాలతో ఉన్న వాళ్ళని చూచాడు. గాడిద కాళ్ళు, ఒంటి కాళ్ళు, పంది కాళ్ళు, కొంగ కాళ్ళు, నక్క కాళ్ళు, ఇలాంటి విచిత్రమైన కాళ్ళు కలిగిన వాళ్ళని చూచాడు. ఒక్క కాళ్ళు, అసలు కాళ్ళు లేని వాళ్ళు, నాలుగు కాళ్ళు, ఎక్కువ కాళ్ళు, అలా వంగిపోయిన కాళ్ళు కలిగినటువంటి రాక్షస స్త్రీలను చూచాడు. అమ్మ బాబో, ఇలాంటి భయంకర రాక్షస స్త్రీలంతా తెగ తినేసి తాగేసి మాంసం తిని తిని నోరంతా ఎర్రబడిపోయింది, ఆ రక్తం మూతిగా అంటుకుపోయి ఉన్నది. ఆ జంతువుల్ని పీక్కు తినడం వాళ్ళ లక్షణం కనిపిస్తే అడవి పందులు కూడా పీక్కు తినేస్తారు. అటువంటి భయంకర జాతిని చూచాడు ఆయన. వాళ్ళంతా సీతాదేవి చుట్టూతో ఉన్నారు. అటువంటి రాక్షస స్త్రీల చేత పరివేష్టిత అయి గజ 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 వణికిపోతున్న సీతాదేవిని చూచాడు ఆయన. తాం దేవీం దీనవదనాం అదీనాం భర్తృతేజస రక్షితాం స్వేన శీలేన సీతామసితలోచనాం. ఈ రాక్షస స్త్రీల మధ్యలో దీనురాలై ఏడుస్తూ, రామ రామ నీ పరాక్రమం గొప్పది, నన్ను ఎప్పుడు రక్షిస్తావంటూ బాధపడుతున్న ఆమెను చూచాడు. రాముడి పరాక్రమం మీదే నమ్మకం ఆవిడకి. ఎప్పుడో ఒకప్పుడు నా రాముడు వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని ఆశతో బతుకుతోంది తప్ప ఆవిడకి వేరే ఇంకేమీ లేదన్నారు. దేంతో బతుకుతుంది ఆమె? ఆశతో బతుకుతోంది. ఏ ఆశ? రాముడు వస్తాడు, రక్షిస్తాడు. ఈ ఆశ ఆమెను నిలబెడుతున్నది. అలాంటి పద్మ పత్ర పలాశాక్షిని చూచాడు హనుమంతుడు. సరిగ్గా సమయానికి తెల్లవారుజామును తెలియజేస్తూ నగారా గంట ఓగింది. రావణాసురుడు లేచాడు. రావణుడు ఇతపూర్వం లేచి లేవగానే శతకోటి లింగాలకు పూజ చేసేవాడు అని జగత్ప్రసిద్ధి. రామాయణంలో లేదు కానీ శివలింగ పూజా ధురంధరుడు ఆయన. అటువంటి వాడు ఇదివరకు లింగ పూజ చేసి ఆయన సీత వచ్చాక అన్నీ మాని సీతాదర్శనానికి బయలుదేరడం మొదలెట్టాటు పొద్దుటే. అయినా వాడి అదృష్టవంతుడే అన్నారు. ఎందుకంటే అమ్మ జగన్మాత ఏ వంకతో చూసినా, పాపపు దృష్టితో చూసినా అమ్మ అమ్మే నిప్పు నిప్పే, నిప్పు ఎలా చూసినా ఎలా తొక్కినా కాలుతుంది. అలాగే అమ్మవారిని వాడు ఎలా వచ్చి దర్శనం చేసుకుని ఆ పుణ్యం అనుభవించాడు వాడు చివరికి. వాడు సీతాదేవి అతని మనస్సులోకి వచ్చిందట లేవగానే. వెంటనే గంధర్వ స్త్రీలు, నాగకన్యలు, ఆ సుందరీమణులంతా గొడుగులు పట్టి కాగడాలు పుచ్చుకుని వెనక ముందు నడిచి వస్తూ ఉండగా ఆ మహాసుందరీమణులతో కలిసి అశోకవనానికి వచ్చాడు. ఆ వస్తున్న వాడిని చూచాడు. రావణోయం మహాబాహురితి సంచింత్య వానరః, సందేహం లేదు ఈ వచ్చే మహాబాహు రావణాసురుడే. నేను వాడికి కనిపించకుండా నాకు వాడు కనబడేలాగా వాడు ఏమంటే అది వినొచ్చు అనుకుంటూ రహస్యంగా ఒక చెట్టు కొమ్మల్లో గుబురులో నక్కి హనుమంతుడు ఆ పొట్టి రూపంతో చూస్తున్నాడు. ఇంతలో రావణుడు అక్కడికి వచ్చాడు. రావణుణ్ణి తోడిసి చూడడంతో సీతాదేవి వణిగిపోయి రెండు చేతులతో వక్షస్థలం కప్పుకొని ముడుచుకుని పక్కకు కూర్చున్నదట. పెనుగాలికి కదిలిపోతున్న కదలీ వృక్షం, అరటి చెట్టులో ఉంది ఆవిడ. అలాంటి ఆవిడను చూచాడు, దగ్గరకు వచ్చాడు. ఏమిటిది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావన్నాడు. పాపం ఆవిడ ఎలా ఉన్నది, అభూతేన అపవాదేన కీర్తిన్ నిపతితామివ అన్నాడు వాల్మీకి మహర్షి. అద్భుతమైన ఉపమానాలు. అసలు ఉపమా కాళిదాసస్య అంటారు, కానీ ఆ కాళిదాసు కూడా ఈయనే నిజమైన ఆదర్శం అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి చాలా గొప్పవాడు, కానీ కావాలని కొంతమంది ప్రత్యర్థులు వాడి మీద కుట్ర పన్ని ఒక అభాండం వేశారట. ఏమీ చెయ్యని పని వాడి మీద వేస్తే ఏమైపోతాడు వాడు? అనవసరంగా మీద పడిన అభాండం వల్ల అపకీర్తి వస్తే ఎలామైపోతాడు? నిరాధారమైన అపవాదం వల్ల దెబ్బతిన్న కీర్తిని ఉందిట. అంటే వాడు తప్పు చేయలే, కావాలని అభాండం వేశారు, ఎవడో దొంగతనం చేయలేదు, వాడు దొంగ 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 అన్నారు అనుకోండి, చివరికి అందరూ వాడు దొంగ అంటారు. దాంతో వాడికి ఏమైపోతుంది? అపకీర్తి వస్తుంది. అన్యాయంగా ఏ పాపం చేయకుండా దొంగనే ముద్రపడిన వాడు ఎలా బాధపడతాడో, ఇదిగో అలాగే ఉన్నదట. నిరాధారమైనటువంటి ఒకనొక అభాండం వల్ల దెబ్బతిన్న కీర్తిలో ఉంది అన్నారు ఆవిడ. అని వేదాది విద్యలన్నీ రోజు అభ్యాసం చేయకపోతే ఏమవుతాయి? అభ్యాసం లేని విద్యలాగా ఉందట. సంస్కారం లేకపోతే వ్యాకరణ సంస్కారం లేని భాషలాగా ఉన్నదట. ఇదో వ్యాకరణ సంస్కారం లేకపోతే ఏముంది? చాలామంది చేయించు అని అనలేకపోతున్నారు. ఇవాళ దిక్కుమాల భాష వెళ్ళాక చచ్చిపోతున్నాం. అందులో మరి ముఖ్యంగా ఈ యాంకరింగ్లు ఒకటి, చేపించు అంటే అది భయంకరమైన బండబూతుంది. అంటే ఏదైనా పనిని చేయించు అనేది, అది ఆ చేయించు అండాన్ని చేపించు అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వ్యాకరణం రానిటువంటి వాడు నోట్లో పడిన ఈ క్రియాపదాలు, ఈ భాషాపదాలు ఎలా దెబ్బతింటాయో అలా ఉన్నది. అంచేత వ్యాకరణానికి వాల్మీకి ఎంత విలువిచ్చాడో తెలుస్తుంది మనకి. సంస్కారేణ యథాహీనాం వాచం అర్థాంతరంగతాం అన్నాడు ఆయన. వ్యాకరణ సంస్కారము లేక వేరే అర్థం వచ్చేసినటువంటి శబ్దము వలె ఉన్నది సీత. ఎప్పుడూ కూడా సంస్కారం లేకపోతే, వ్యాకరణ సంస్కారం లేకపోతే కనీసం ఆ శబ్దం ఎలా ఉచ్చరించాలో తెలియక అర్థం మారిపోయి రూపం మారిపోయి చివరి కంపు అవుతుంది. అలాగా అయిపోయింది సీత అన్నారు. సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితం. సన్నగిల్లిన మహాకీర్తి, కీర్తి తగ్గిపోతే ఎలా ఉంటుంది ఒక వ్యక్తికి? అలాగా అవమానాలకు గురైపోయి తరిగిపోయిన శ్రద్ధలాగా, తగినంతగా పూజాద్రవ్యాలు లేని పూజలాగా అయిపోయింది అన్నారు. పాపం పూజావివ పరీక్షణ మండలం అది. సరైన పూజలు లేకపోతే, ద్రవ్యాలు లేకపోతే పూజ ఏముంటుంది? షోడశోపచారాలు చేయాలి. ధూపం లేదు, దీపం లేదు, నైవేద్యం లేదు, ఏమీ లేనప్పుడు ఆ పూజ ఎలా ఉంటుంది? అలా ఉన్నదట పాపం. అతి దీనావస్థలో ఉంది పాపం ఆవిరి తల్లి. అటువంటి ఆవిడ్ని చూచాడు, చాలా బాగా రాశారు. పతి శోకాతురాం, తన భర్త కోసం రామ రామ అని ఏడుస్తున్నది. అటువంటి ఆవిడ్ని చూసి రావణుడు అన్నాడు, మాం దృష్ట్వా నాగనాశోరు గూహమానాస్తనోదరం అదరసనమివాత్మానం భయాన్నేతుం త్వమిచ్చేసి. సీత, ఓ పరమసుందరి, ఎందుకు నన్ను చూసి ఇలాగే రెండు చేతులతో వక్షస్థలాన్ని కప్పుకుంటావు? ఎందుకు నాకు నీ ముఖం చూపించో పక్కకి తిప్పుకుంటావు? ఆ మాత్రం నీ నవ్వుకి నీ చూపుకి కూడా నేను నోచుకోలేకుండా అయిపోయానా? ఏం అపచారం చేశాను నీకు? సీత, మేము రాక్షసులం, కామరూపులం, అందులో స్త్రీలంటే ఆసక్తి కలిగిన వాళ్ళం. ఇతరుల భార్యను అపహరించడం మాకు మా కులధర్మం అది. అందువల్ల అడుగుతున్నాను నేను, నువ్వు నన్ను వరించు. ఇంకా రామా రామ అంటూ ఏడుస్తున్నావు. ఇన్నాళ్ళైంది రాముడు బతుకున్నాడు అనుకుంటున్నావా? వెర్రిదానా? ఏనాడు ఆ రాముడు నీ కోసం వెతుకుతూ వెతుకుతూ అడవిలో చచ్చిపోయి ఉంటాడు లక్ష్మణుడితో పాటు? అతడు చచ్చిపోయిన తోట పచ్చగడ్డి కూడా మొలిచి ఉంటుంది. ఒకవేళ రాముడు నువ్వు ఇక్కడున్నావని తెలుసుకున్నా రాలేడు. ఈ లంకానగరం దుర్గమం, మహాభయంకరమైనది, సముద్ర మధ్యంలో ఉంది, ఎవడూ రాలేడు. అంచేత హాయిగా నా మాట విను, ఆ రాముణ్ణి మరిచిపో. మానవ స్త్రీలకు ఉండే ఈ పాతివ్రత్య ధర్మం విడిచిపెట్టేసేయి. అలంకారం చేసుకో, హాయిగా నాతో పాటు తిరుగు, నా మాట విను. హిరణ్యకశిపుడి చేతిలోకి వెళ్ళిపోయినటువంటి కీర్తిని ఇంద్రుడు పొందగలిగాడు. అసలు నిజానికి ఇది ప్రాచీన కాలం, కానీ ఎందుకో కానీ తమాషాగా కొంతకాలం హిరణ్యకశిపుడు చేసిన అపచారాలతో విరక్తి చెంది ఇంద్రుడు చివరికి స్వామిని ప్రార్థించడం, ఆ తర్వాత స్వామి వచ్చి నరసింహావతారంలో చంపడం జరిగింది. వాల్మీకి మహర్షి కొంతమంది ప్రశ్నించారు నన్ను, హిరణ్యకశిపు కీర్తి ఇంద్రహస్తగతామివా. ఏమండి ఎందుకు రాశాడండి? హిరణ్యకశిపుడు ఇంద్రుడి చేతిలోకి వెళ్ళిన తన భార్యని తిరిగి పొందాడు అని రాశారు. హిరణ్యకశిపుడు ఇంద్రుడి దగ్గరున్న భార్యను తీసుకెళ్లడం ఏమిటి? ఎక్కడైనా ఇది జరిగిందానని ఎందుకు లేదు? మనం పురాణాలు సక్రమంగా చదివితే చాలామంది ప్రశ్న వేశారు, అందుకని ఇది ప్రత్యేకంగా ఎత్తుకున్నాను నేను. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు ఆయన భార్య లీలావతిని కావాలని ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఎందుకని ఆవిడ గర్భవతిగా ఉంది. ఆ సమయంలో నారదుడు వచ్చాడు. ఏమయ్యా గర్భవతిని ఎత్తుకుపోతున్నావు ఏమిటంటే, ఈ కడుపులో ఉన్న పిల్లవాడు పుట్టి పుట్టగానే వాడిని చంపేసి వాడిని వదిలేస్తానన్నట్ట. అప్పుడు నారదుడు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు ఉన్నిద్రుండు జన్మాంతరావిర్భూతాచ్యుత పాదపద్మ మహిమావిష్ణుండు దైత్యాంగన గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులన్ దుర్భావం బునబొంది చావడు భవదోర్దర్ప గర్వంబునన్ అంటాడు. నువ్వు ఆ పిల్లాన్ని ఎక్కడ చంపగలవు? ఆ లోపల ఉన్నవాడు మహాభాగవతోత్తముడు, అసలు వాడు పుడితేనే మీరు బతుకుతారు లేకపోతే మీరు చస్తారు అని విడిపించి ఆ తర్వాత లీలావతిని తన దగ్గర ఎట్టే పెట్టుకుని ఆవిడికి భాగవతం చెప్పడం, నారాయణ మంత్రం చెప్పడం, అది కడుపులో ఉన్న ప్రహ్లాద కుమారుడు వినడం, అందుకే ఆయన భక్తుడు అవడం జరిగింది. ఈలోపు హిరణ్యకశిపుడు తపస్సు పూర్తయ్యాక ఇదిగో ఈ లీలావతిని తిరిగి ఇంటికి తెచ్చుకున్నాడు. అంటే హిరణ్యకశిపుడు ఇంద్రుడి హస్తంలోకి వెళ్ళిపోయిన, ఏనాడో ఇంద్రుడి చేతిలో పడిన లీలావతిని తిరిగి తెచ్చుకోగలిగాడు. ఆ విషయం అన్నమాట ఇప్పుడు ఆ కథ చెప్పాడు ఈయన. కానీ నిన్ను మాత్రం రాముడు తీసుకెళ్ళలేడు, వల్ల కాదు సుమా, హాయిగా నాతో పాటు తిరుగు, పిపా తాగు, విహర విహరించు, రమస్స నాతో రమించు, భుంక్ష భోగాన్ భోగాలన్నీ అనుభవించు, బోలెడు ధనాలున్నాయి అవన్నీ స్వీకరించు, నా మాట విను అని పరిపరి విధాలుగా రావణుడు ఆమె మనస్సు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని రకాలుగా బెదిరించి ప్రలోభాలు పెట్టి సీత వరించమంటే సీతాదేవి కాసేపు దుఃఖించి అంతలోనే ధైర్యం తెచ్చుకున్నదా తల్లి. ఎంత అద్భుతమైనది రామాయణం అంటే, అనుక్షణం ఎక్కడ ఎంత రాయాలో అంతే రాస్తాడు వాల్మీకి మహర్షి. ఆవిడ ఒక పక్కన దుఃఖంతో ఉంది, ఆర్తురాలయ్యింది, శోకిస్తోంది, రాముడు లేడు, వీడికి బుద్ధి చెప్పాలి, అలాగని అక్కడ తనన్నవాళ్ళు ఎవరూ లేరు, పరపురుషుడితో మాట్లాడకూడదు నీచుడు కాబట్టి, మంచివాళ్ళైతే ఎలా మాట్లాడిన తప్పులా, కానీ మాట్లాడాల్సి వస్తుంది, జవాబు చెప్పవలసి వస్తుంది. అంతఃపురంలో తెరల వెనకాతల ఉండవలసిన తల్లి ఇప్పుడు ఈ నీచుడితో మాట్లాడాలి. తనకి వాడికి మధ్యలో అడ్డం లేదు. పరమపతివ్రతలు ఇటువంటి రూపాలతో మాట్లాడేటప్పుడు తెర వెనక ఉండి మాట్లాడేవారు పూర్వం పరదాల మాటున. ఇప్పుడు తనకి వాడికి మధ్యలో అడ్డం లేదు, అందుకని ఏం చేసింది ఆవిడ చాలా అందంగా చెప్పారు. తృణమంతరతకృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత స్వజనే క్రియతాం మనః. రావణుడికి తనకి మధ్యలో ఒక గడ్డి పరకను అడ్డం పెట్టిందిట. ఎందుకు ఆవిడ గడ్డి పరకను అడ్డం పెట్టింది? తనకి వాడికి మధ్యలో ఏదో ఒక అడ్డం ఉండాలి, ఏ తెరో ఇంకోటో, లేకపోతే గది అవతలుండి అవతల మాట్లాడి ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు. పరపురుషుడు వస్తే ఇంట్లో లోపల నుంచే, గడప అవల నుంచే మాట్లాడేవాళ్ళు. అలాంటి గొప్ప సంప్రదాయం కలిగినటువంటి తల్లి ఆమె, వీడితో మాట్లాడవలసి వస్తున్నది, అందుకని అడ్డం కోసం గడ్డి పరకని పెట్టింది. పైగా ఆవిడ శుచిస్మిత అంటున్నాడు వాల్మీకి, అంటే స్వచ్ఛమైన నవ్వు కలది అని ఒక అర్థం. కొంతమంది నవ్వితే విషపు నవ్వు, ఆవిడ పవిత్రురాలు, అది పవిత్రమైన నవ్వి నవ్వు. శుచి అండంలోనే ఉంది గొప్పతనం. శుచి అంటే అగ్ని అని కూడా అర్థం. ఆవిడ నిప్పులాగా నవ్విందన్నమాట, నిప్పులాంటిది. ఆవిడ నవ్వితే నిప్పులా ఉండక ఏమవుతుంది, ముట్టుకుంటే కాలిపోతావురా అని చెప్పడానికి వాల్మీకి కవి ఈ పదం వాడాడు. ఆవిడ మధ్యలో గడ్డి పరక పెట్టింది. ఒరే రావణ, నువ్వు గడ్డి కంటే హీనమురా అని చెప్పడం, నీ బతికింతే గడ్డితో మాట్లాడినట్టే, నిన్ను తృణం కింద లెక్క చేస్తున్నాను అంతే, గడ్డి పరకతో సమానంగా చూస్తున్నాను అని చెప్పింది ఆమె. అలా చెప్పి ఇలా అన్నది, ఒరి నీ మనస్సు మార్చుకో, నీకు ఎంతోమంది సౌందర్యవంతురాండ్రైన భార్యలున్నారు, మండోదరి ఉంది, ఇంకా ఎంతో దేవకాంతలు, మానవకాంతలు, పన్నగకాంతలు, నిన్ను వరించినవారు, నువ్వు వరించిన వాళ్ళు, నువ్వు బలాత్కారంగా లాక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్లతో సంతృప్తిపడు, నా మాట విను, నేను పతివ్రతని, అటు సూర్యుడు ఇటు పొడిచినా రాముణ్ణి విడిచి నీ దగ్గరికి రమ్మంటే రానుగాక రాను. మూఢుడా, తన భార్యలతో సంతోషపడేవాడికి ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, అలా కాకుండా పతివ్రతలైన పరస్త్రీలని బలాత్కరించే దుర్మార్గుడికి ఎప్పటికీ సుఖముండదు, ఇష్టం లేని స్త్రీ ఎంత గింజుకున్నా మన వెంట పడదు, నా మాట విను. ఇక్కడ నీకు చెప్పేవాళ్ళు ఒకరూ లేరేమో, ఒకవేళ చెప్పినా నీవు వినవేమో మూర్ఖుడా. ఓయి రావణ, అడవిలో నేను రాముడు ఉన్నప్పుడు రాముణ్ణి నాకు దూరం చేసి ఎత్తుకొచ్చావు, కానీ నువ్వు నీ పరాక్రమంతో ఎత్తుకొచ్చావా? పదే పదే రాముడి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా రాముడితో పోరాడి జయించి ఇక్కడికి తీసుకొస్తే నీ గొప్పతనం లోకానికి తెలిసేది. రాముణ్ణి వంచనతో మరొక వైపుకి మరల్చి నన్ను ఎత్తుకొచ్చిన పశువువి నీవు. నీకు నిజంగా ధైర్యం ఉంటే రాముడితో యుద్ధం చెయ్యి. రాముడితో తిరిగి నన్ను చేరిస్తే నీకు శుభం రా. ఇప్పటికైనా మించింది లేదు. రాముడికి ఒక లక్షణం ఉన్నది. ఏమిటంటే ఎవరినైనా సరే ఆయనకు అసలు ఆయన చెప్పనే చెప్పాడుగా, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాంయే తద్వ్రతం మమ. ఒక్కసారి ఎవడైనా రామా నేను నీ వాడిని అంటే ఆ క్షణమే రాముడు వాడిని క్షమించి వాడు ఎవడైనా సరే అన్నీ మరిచిపోయి తనను తానే సమర్పించుకుంటాడు ఆయన. అభయం సర్వభూతేభ్య చెప్పాడు ఆయన. ఆ ప్రాణికి ఈ ప్రాణికి కాదు, ఏ ప్రాణికైనా సరే, వాడు ఏ జాతి వాడైనా రాక్షసుడా మానవుడా అనే తేడా లేకుండా ఇస్తాను అభయము అన్నాడు ఆయన. భయం లేకుండా చేస్తాను. దదామి ఏతద్ వ్రతం మమ, ఇది నాకు వ్రతము అన్నాడు. అభయం ఇస్తాను, ఇది నాకు వ్రతం అన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఒక్కసారి ఆయనకి నన్ను అప్పగించి, పొరపాటు అయ్యింది నేను సీతని బలాత్కారంగా ఎత్తుకెళ్ళాను నీకు అప్పగిస్తున్నానని క్షమించమని అడుగు, ఆయన నిన్ను రక్షిస్తాడు. లేదా ఆ రాముడి భయంకరమైన అగ్నిజ్వాలల వంటి పిడుగు వంటి బాణాలకు నువ్వు బలైపోతావు. నా మాట విను, నీతో పాటు లంకా నగరం మొత్తమంతా భస్మీపటలం అయిపోతుంది. రాముడి ధనుష్టంకారం నువ్వు విననంత వరకే నీ లంకైనా నువ్వైనా. ఒకసారి రాముడి ఇక్కడికి వచ్చి ధనుష్టంకారం చేస్తే అప్పుడు లంక ఉండదు, నీ ఉండదు, అసలు ఈ సృష్టే తల్లకిందులైపోతుంది. ఓ రాక్షసేంద్ర, మహాసర్పాలని భయంకరమైన పాముల్ని గరుత్మంతుడు ఎత్తుపోయినట్టుగా రామబాణాలు మిమ్మల్ని అందరినీ ఎత్తుపోతాయి, జాగ్రత్త అని పరిపరి విధాలుగా చెప్పింది. అంతా వినివాడు పకపక నవ్వి, ఎంత మాట మాట్లాడుతున్నావు, నీ మీద నాకు ఎంత ఆగ్రహం కలిగినా అణుచుకుంటున్నాను, నీ మీద ఉన్న కామం కొద్దీ. నీకు ఇక్కడికి వచ్చినప్పుడు 12 నెలలు గడువిచ్చా, అందులో 10 నెలలు గడిచింది, ఇక 2 నెలలున్నది. ఊర్ధ్వం ద్వాభ్యాంతు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతి మమత్వాం ప్రాతరాశార్థం ఆరభంతే మహానసి. ఇక 2 నెలలే నీకు మిగిలింది, 2 నెలలలోపు నీవు మనస్సు మార్చుకుని నన్ను భర్తగా అంగీకరించి నా పానుపు మీదకొచ్చావా? సరే సరే, లేదా పొద్దుట భోజనం చద్దన్నం తిన్నట్టుగా తినేస్తాను, నిన్ను మా వంటింటికి పంపిస్తాను, నిన్ను బ్రేక్ఫాస్ట్ కింద వండి నా దగ్గరికి పంపిస్తారు, ఆ తర్వాత ఇక నీకు బ్రతకుండదు, నా మాట విను అనగా సీతాదేవిని వాడు బెదిరిస్తూ ఉంటే గంధర్వ కన్యలు వెనక నుంచి పెదవులతోటి కళ్ళతోటి సైగ చేశారట, సీతా లొంగిపోకు నువ్వు, మేము ఈ దుర్మార్గుడికి గత్యంతరం లేని స్థితిలో లొంగిపోయాం, నీలాంటి పతివ్రత ఒక్కరు నిలబడితే వీడు తస్తాడు, అందుకనే నిన్ను మేమందరం ఇంకా ఆశ పెట్టుకుని నువ్వే నిలబెడతావు పాతివ్రత్య ధర్మం అని ఎదురు చూస్తున్నాం. నువ్విప్పుడు వీడి బెదిరింపులకు లొంగిపోయావనుకో, ఇక ఈ సృష్టిలో వీడిని చంపేవాడు ఉండడు. మా మాట విను, ధైర్యంగా ఉండు, నీకేం పర్వాలేదు అన్నట్టుగా సైగలు చేశారట, పెదవులతోటి కళ్ళతోటి లొంగకు లొంగకు అన్నట్టుగా. ఇప్పుడు ఆమెకి ధైర్యం వచ్చింది. అంటే ఈ రావణుడి వెంట ఉన్న స్త్రీలు కావాలని వరించల గత్యంతరం లేని స్థితిలోనే వాడికి లొంగారు అని అర్థమైపోయింది. అందుకని వెంటనే ఆవిడేం చేసిందిట, ఓయి రాక్షసాధమ, ఈ లంకానగరంలో అంతా నీ మేలు కోరుకునేవారు అనుకుంటున్నావు మూర్ఖుడా, కాదురా, నీ చావు కోరుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదిగో ఇక్కడ నిన్ను నివారించే వాళ్ళు ఎవరూ లేరనుకుంటాను, ఉంటే ఈ పాటికి ఎప్పుడూ నువ్వు మారేవాడివి. ఇదిగో నీకు హెచ్చరిక చేస్తున్నా, శీఘ్రకాలంలో కోదండధారి అయిన రామచంద్రుణ్ణి చూస్తావు నీవు, నీ కళ్ళు గుడ్లని పీకేస్తాడు వాడు. అసలు సీతా సీతా నా పక్కకి రమ్మని పిలుస్తున్న నీ నాలిక తెగి నేల మీద పడదేం, ఆ భయంకరమైన నేత్రాలు ఊడి కింద పడమేం. అయినా చెబుతున్నాను, ఇక నీకు చావు తప్పదు రాముడి చేతిలో, నేను పతివ్రతని, నిన్ను వరించను అని చెప్పేసింది. అనగానే రావణాసురుడు పళ్ళు పటపట కొరికి గుడ్లురిమి పిడికిలు బిగించి మీదకి రాబోతూ ఉంటే ఆ సమయంలో వాడు ఎలా ఉన్నారో చెప్పారు. శ్మశానంలో ఉన్నటువంటి అందమైన చైత్యప్రతిమలా ఉన్నట్ట, శ్మశాన చైత్యప్రతిమో భూషితోపి భయంకర అని. ఎలాగంటే శ్మశానంలో ఓ మంచి మండపం ఉంది, అది ఎంతో అలంకారంతో ఉంది, దాని చుట్టూతో పువ్వులు చెట్లు ఉన్నాయి, తీగలున్నాయి, కానీ అది శ్మశానంలో ఉంది. శ్మశానంలో ఉంటే ఎంత అందంగా ఉన్నా మనకి భయమేది అని చూస్తే, రోజు శ్మశానంలోకి వెళ్ళి అక్కడ కూర్చునేవాడు ఎవడు ఉంటాడు? వీడు అలా ఉన్నాడు ఈ దౌర్భాగ్యుడు, అలంకరించుకున్న ఈ రావణాసురుడు. అటువంటి వాడు పళ్ళు పటపట కొరుకుతూ ఉంటే ఆ సమయంలో ధాన్యమాలిని అని వాడికి అత్యంత ఇష్టురాలు. ఏమిటయ్యా ఇష్టం లేని స్త్రీని, అదిలో మానుష స్త్రీని, చిక్కిపోయిన దాన్ని, వివరణని పెళ్లి చేసుకుంటానంటావు, వరించమంటావు, నేనున్నాను నీ వెంట, నాతో క్రీడించు, దానితో ఎందుకు అనగానే వాడు పెద్ద పెట్టును నవ్వి ఆ శరీరం కదులుతూ ఉండగా, ఈమెను మీరంతా రాక్షస స్త్రీలారా కాపలా పెట్టాను కదా, ఒప్పించండి నయానోభయాను, ఈమె మనస్సు మార్చండి, ఈమె నాకు భార్య అయ్యేలా చెయ్యండి అన్నట్ట. అని అక్కడి నుంచి తన భార్యలతో కలిసి వెళ్ళిపోయాడు. అతడు అలా వెళ్ళగానే ఆ ఏకాక్షి, ఏకకర్ణ, కర్ణ ప్రావరణ మొదలైన రాక్షస స్త్రీలంతా సీత దగ్గరికి చేరి, ఏమిటి సీత ఈ వెర్రి, పూర్వం బ్రహ్మమానసపుత్రుడైన ప్రజాపతి పులస్త్యుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు విశ్రవసుడు, ఆ విశ్రవసుడికి కైకసి అనే రాక్షస స్త్రీకి పుట్టిన పెద్ద కొడుకి రావణుడు, ఇతడు మహావీరుడు, వీణ్ణి వరించడానికి నీకేం తెగులన్నది ఒకత్తి, కుబేరుణ్ణి చావగొట్టి ఐశ్వర్యం పొందిన ఈయన్ని వరించన్నది మరొకత్తి, ఇంద్రజిత్తు అని మంచి కొడుకున్నాడు ఈయనకి, ఇంద్రుని కూడా జయించినవాడు వాడు, ఈ రావణుడు మృత్యువుని జయించినవాడు, ఈయన పేరు చెబితే మిక్కిలి ఎండకాయడానికి సూర్యుడు కూడా భయపడతాడు, సీత నా మాట విను అని అందరూ భయపడుతూ ఉంటే, అందులో వికట అని పేరు కలిగిన ఒక రాక్షస బయటికి వచ్చిందిట. అజ్ఞాతు వికట నామ రాక్షసి వాక్యమబ్రవీత్ అసకృద్దేవత యుద్ధే నాగంధర్వదానవాహ. వికట అని పేరు కలిగిన ఒకనొక రాక్షస స్త్రీ బయటకు వచ్చి, సీత రావణుడు పూర్వం దేవతల మీదకి దండయాత్రకి వెళ్ళాడు, ఆ యుద్ధంలో దేవతల్ని, నాగుల్ని అందరినీ జయించాడు, అంతటి వీరుడు నా భర్త అవడం ఘనకార్యమని అందరూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మహామహాసుందరీమణులు కూడా రావణుడు మమ్మల్ని వరిస్తే బావుండును అని ఆ అదృష్టం కోసం చూస్తూ ఉంటే, వెర్రిదానా అతడు స్వయంగా వరిస్తే కాదంటావేం అధమురాలా, ఆ రావణుడికి భార్య కా మాట్లాడకుండా ఒప్పుకో అన్నది. ఇంతలో దుర్ముఖి లేచింది. ఇంద్రాది దేవతల్ని జయించినవాడు, సూర్యుడిని అదుపులో పెట్టినవాడైన రావణాసురుని వరించడానికి ఏమిటి, నేను చంపేస్తాను లేకపోతే అన్నదట. ఇలా అందరూ అంటూ ఉంటే సీతాదేవి ఏడుస్తూ, మీరు కొట్టండి, చంపండి, నరకండి, నేను మాత్రం రాముణ్ణి విడిచిపెట్టను, మా మానవ స్త్రీలు పతివ్రతలు, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చల. నా భర్త నా రాముడు దీనుడవ్వచ్చు, హీనుడవ్వచ్చు, రాజ్యహీనుడవ్వచ్చు, ఎలా ఉండని, స్త్రీలకి భర్తే దైవం, భర్తే సర్వస్వం, ఆయన్ని విడిచిపెట్టను, సూర్యుణ్ణి సువర్చలు విడిచిపెట్టనట్టుగా సూర్యుడి కాంతి ఎలా విడిచిపెడుతుంది అలాగే నేను ఆయన్ని విడిచిపెట్టను, శచీదేవి ఇంద్రుణ్ణి విడిచిపెడుతుందా, రోహిణి చంద్రభగవానుణ్ణి విడిచిపెడుతుందా, శచి ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, రోహిణి, అగస్త్యుణ్ణి, లోపాముద్ర ఎలా విడిచిపెట్టరో, వశిష్ఠుణ్ణి, అరుంధతి ఎలా విడవదో, నే రాముణ్ణి విడిచిపెట్టను, అలాగే సౌదాసుణ్ణి, మదయంతి, సగరుణ్ణి, కేశిని, దమయంతి, పూజ్యుడైన నిషధరాజుని ఎలా విడిచిపెట్టలేరో, నేను అలాగే రాముణ్ణి విడిచిపెట్టను అని చెబుతూ ఉంటే, దాంతో రాక్షస స్త్రీలకు ఆగ్రహం కలిగిందంటే, నువ్వు బుద్ధిహీనురాలివి కాకపోతే ఏమిటిది, మానవుడు మానవుడు అంటావు, మా మాట విను, శత్రు భయంకరుడైన రావణుణ్ణి వరించనగా చెండోదరి అనే రాక్షస అన్నది, అసలు నాకు ఈ సీతం చూస్తే మండిపోతుంది, దాని ఒక కోరిక కలుగుతోంది, దీన్ని చంపేసి దీని గుండెకి కుడివేపునున్న యకృత్తు అనే మాంసాన్ని, ప్లేహాన్ని తినేద్దాం అనిపిస్తోంది నాకు, ఈ గుండెకి ఎడమవైపు నుండే ప్లేహం చాలా రుచిగా ఉంటుంది, మానవుల యొక్క మాంసం చాలా రుచిగా ఉంటుంది జంతు మాంసం కంటే, ఇంకా గుండెకాయ పేగు శిరస్సు పటపటపట కొరుక్కుని తినేద్దామని జంతికి నవ్విలంటే నవ్విలేద్దాం అనిపిస్తోంది నాకు అన్నదట. ఇంతలో ప్రహస అనే మరో రాక్షసి లేచింది, ఎందుకే అసలు మనం ఇన్ని మాటలు అనడం, దీని పీకి నొక్కేస్తాను, వెంటనే చస్తుంది, చావగానే వెళ్ళి రావణ సీత రామ రామ అని ఏడుస్తూ చచ్చిపోయింది అని చెబుదాం, చచ్చిపోతే ఇంకేం చేస్తాం, తినేయండి అంటాడు ఆ శవాన్ని, అప్పుడు మనం తినేద్దాం అనగానే, మంచి మాట చెప్పావే అంటూ అజాముఖి అనే రాక్షసంది, ఇవన్నీ ముక్కలు ముక్కలు చేసి ఆ మాంసఖండాలు పంచుకుందాం, అయితే ఒకటి, తర్వాత మళ్ళీ మనలో మనం మాంసం మీద వాటాలు కొట్టుకో, వాటాలు తెగ కొట్టుకోకూడదు, ముందే వాటా వేసేసుకుందాం, కాలు ఒకరిది, చెవి ఒకరికి, ముక్కు ఒకరికి, మైసూర్ బజ్జీ వేసినట్టుగా ముక్కు బజ్జీ, మిరపకాయ బజ్జీలు వేయించుకున్నట్టుగా వేయించుకు తినేద్దాం. దీనితో పాటు రకరకాల పదార్థాలు కూడా నంచుకోవడానికి తెచ్చుకుందాం. కళ్ళు లేకపోతే నాకు మాంసం దిగదు, మద్యం కూడా తెచ్చుకుందామనగానే శూర్పణఖ అని పేరు కలిగిన మరొక రాక్షసి, ఇది రావణుడి చెల్లెలు శూర్పణఖ కాదు మరొక శూర్పణఖ, లేచి అజాముఖి చెప్పింది బాగుంది, మనందరం మన దేవత నికుంభిలాదేవి గుడి దగ్గరికి వెడదాం, మద్యం తెచ్చుకుందాం, దీని మాంసం వాటాలు వేసుకుందాం, దీంతోపాటు రకరకాల వ్యంజనాలు ఇవి తెచ్చుకుందాం, నంచుకుంటూ తిని తాగి గంతులేసేద్దాం హాయిగా అనగానే సీతాదేవి పదే పదే ఏడ్చింది, మీరు నన్ను చంపండి, కొరకండి, ఏం చేసినా సరే మారను నేను అంటూ ఉంటే, ఇంతవరకు దూరంగా గాఢంగా నిద్రపోతున్న త్రిజట అనే ఒక వృద్ధ రాక్షసి లేచిందిట. వేయ్, మీ ఇష్టం వచ్చినట్టు సీతని బెదిరిస్తున్నారు మూర్ఖుల్లారా, ఏమిటిది, కావాలంటే మిమ్మల్ని మీరు తినండి, నన్ను తినేయండి కావాలంటే, అంతేగాని సీతని మీరు తినలేరు, నాకు ఒక భయంకరమైన కల వచ్చింది, ఆ కల తలుచుకుంటే భయంగా ఉంది, రావణుడు సర్వనాశనం అయిపోతాడు, లంకానగరానికి నాశనం తప్పదు, సీతాదేవికి విజయం కలిగించే కల నేను కన్నాను అనగానే రాక్షస స్త్రీలు కొంచెం వణికిపోయి ఏం చూసావు నువ్వు అని అడిగారట కలలో. అప్పుడు చెప్పింది అది, కలలో సీతాదేవి అందంగా అలంకరించుకుని సముద్రం మధ్యలో ఒక తెల్లని పర్వతం మీద కూర్చుని ఉంది. ఆవిడ బట్టలు కూడా శుభ్రంగా ఉన్నాయి, శుభంగా ఉన్నాయి. సూర్యుడికి సూర్యకాంతికి అభేదం అన్నారు, చేత సూర్యుడు ఉంటే కాంతి ఉంటుంది, కాంతి ఉందంటే సూర్యుడు ఉన్నట్టే. అలాగే రాముడికి సీతకి కూడా విడదీయరాని బంధం ఉన్నది, అందుకే రాముడు సీత కలిసి ఉండడం కల్లో చూశా. రాముడు పర్వతమంతెత్తున్న నాలుగు దంతాలు కలిగిన ఒక మహాగజం మీద ఎక్కి లక్ష్మణుడితో పాటు వస్తూ ఉండడం నేను కళ్ళారా చూశా. వాళ్ళంతా తెల్లని పూలమాలలు ధరించారు, రకరకాల దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించారు. వాళ్ళిద్దరూ ఆకాశంలో నిలబడ్డారు, ఏనుగుని నిలబెట్టారు. అక్కడికి జానకీదేవి వచ్చింది, ఆమెను రాముడు ఎత్తుకుని తనతో పాటు వాళ్ళో కూర్చోబెట్టుకు తీసుకుపోయాడు. ఆవిడ వెంటనే ఏం చేసిందిట, చేత్తో సూర్యుణ్ణి చంద్రుణ్ణి స్పృశించిందట. కలలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి స్పృశించడం చాలా మంచిదని చెప్పారు. ఆ తరువాత దృశ్యం మారింది, 8 ఎద్దులు పూంచిన, మంచి బలమైన ఎద్దుల్ని పూంచినటువంటి ఒకనొక బండి మీద రాముడు వచ్చాడు. ఆ రాముడు తెల్లని బట్టలు కట్టుకుని ఉన్నాడు, సీత లక్ష్మణులు ఆయనతో ఉన్నారు, వాళ్ళంతా కలిసి వెళ్ళడం, ఉత్తరం దిక్కుకి వెళ్ళడం చూశాను. తర్వాత వాడు పుష్పక విమానం ఎక్కి ఆ పుష్పక విమానంలో ఉత్తరం వైపుకు ప్రయాణం చేయడం కళ్ళారా చూశా. అంటే సందేహం లేకుండా సీతారాములు కలుస్తారు, వాళ్ళకి విజయం తప్పదు. అసలు స్వప్నాధ్యాయం చాలా బాగా చెప్పాడు ఇక్కడ మనకి బృహస్పతి. స్వప్నాధ్యాయం రాశాడు, స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి. ఎవరికైనా కలలు వస్తే ఆ కలలు ఆరోగ్యవంతుడి కలలు ఫలిస్తాయి. వాతకం పిత్తకం చేయవ చింతితంచానువర్జయేత్, వాతం పైచ్య రోగాలతో ఉన్న వాళ్ళ కలలు ఫలించవట. అందుకే కలియుగంలో ఎక్కువ మందికి కలలు ఫలించట్లా, అంతో ఇంతో వాతం పైచ్యం లేనివాడు ఎవడుంటాడు, వాత పైచ్య రోగాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ కలలు ఫలించవు. చింతితంచ అనువర్జయేత్ అన్నారు పైగా, పగటి పూట ఏ వస్తువునైనా ఎక్కువసార్లు తలుచుకుంటే ఇది రాత్రి కళ్ళలోకి వస్తే అది కూడా ఫలించదట. ఓ వ్యక్తి పగటిపూట మారుతి గారు చూశాడు, మారుతి మారుతి అని 100 సార్లు అనుకున్నాడు, రాత్రి కళ్ళలో వీడు మారుతి కొన్నట్టు ఎవడో ఇచ్చినట్టు వస్తే అది ఫలించదు, తనంత తాను వచ్చిన కళలే ఫలిస్తాయి. రాత్రిపూట 10 గంటల లోపు వచ్చిన కళ సంవత్సరం తర్వాత ఫలిస్తుంది, 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో వచ్చే కళ 6 నెలలలో ఫలిస్తుంది, 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో వచ్చే కళ 3 నెలల్లో ఫలిస్తుంది, 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో వచ్చే కళ 3 నెలలు 2 నెలల మధ్యలో ఫలిస్తుంది, తెల్లవారుజామున వచ్చిన కళ తొందరగా ఫలిస్తుంది, కళ కన్న వెంటనే మెలకు వస్తే చాలా శీఘ్రకాలంలోనే ఆ కళ ఫలిస్తుంది. ఏ కళలు చెడ్డవో ఏ కళలు మంచివో చెప్పారు. ఆరోహణం గోవృష కుంజరాణం ప్రసాద శైల అగ్రవనస్పతీనాం విష్ఠానులేపో హృదితమృతంచ స్వప్నేష్వగమ్యాగమనంచ గమనం అర్ధలాభం అన్నారు. అంటే ఎవడైనా కళలో ఆవుని కానీ ఎద్దుని కానీ ఏనుగుని కానీ ఎక్కినట్టు కలొచ్చిందంటే వాడు ఐశ్వర్యవంతుడై తీరతాడు, కొండ మీదకి ఎక్కినట్టు కలొస్తే మంచి ఐశ్వర్యం పొందుతాడు, సందేహం లేకుండా సంపదలు వచ్చి తీరుతాయి. తర్వాత విష్ఠాను లేప ఒళ్ళంతా మలం పూసుకున్నట్టు కలొస్తే వాడికి బంగారం వస్తుందట, అంచేతే కల్లో చిన్నపిల్లాడు వెళ్ళినట్టు ఆ మలం ఒంటికి పూసుకున్నట్టు రావడం చాలా మంచిదన్నమాట. అలా మలం ఒంటికి పూసుకున్నట్టు వస్తే మంచి బలం బంగారం వస్తుంది, మళ్ళీ బురదలో పడినట్టు వస్తే వాడికి పోయే కాలం వస్తుంది, చాలా ప్రమాదం. ఒక్క మలం మాత్రమే పూసుకున్నట్టు రావడం మంచిదన్నమాట. ఎవడన్నా చచ్చినట్టు వస్తే వాడు హాయిగా 100 ఏళ్ళు బతుకుతాడు. ఎవడన్నా చచ్చిపోయాడని మనం కళ్ళలో ఏడిస్తే వాడికి కూడా ఆరోగ్యం బాగుంటుంది. అగమ్యాగ మనం వెళ్ళకూడని చోటకి వెడితే కూడా అటువంటి వాడికి మంచి ఐశ్వర్యమో లేకపోతే పదవో వస్తుంది అని చెప్పారు. అలాగే సూర్యమండలం చంద్రమండలం చేత్తో తుడిచినట్టు వచ్చినా స్పృశించినట్టు వచ్చినా వాళ్ళు మంచి రాజ్యం పొందుతారు అని చెప్పారు. కళలో శుభప్రదమైన వస్తువులను చూడటం చాలా లాభం. శాఖామృగం అంటే కోతి కళ్ళలో కనిపించడం అపశకునము అని చెప్పారు. మొసలి, పంది, ఒంటె మొదలైనవి రావడం, నల్లని స్త్రీలు ఎర్రని బట్టలు కట్టుకుని రావడం, మెడలో గన్నేరు పూల దండ వేసుకోవడం, ఇవన్నీ అపశకునాలు. ఏదన్నా స్త్రీ మెడలో తాడేసి దక్షిణం కేసి ఈడ్చుకుపోతే వాడు ఎక్కువ కాలం బ్రతకడం. కళలో తేలో పామో కుట్టినట్టు వస్తే వాడు తొందరలో వీలునామా రాసుకోవచ్చన్నమాట. ఇవన్నీ చెప్పారు. పాలుగారుతున్న చెట్టుని ఒంటరిగా ఎక్కినట్టు వస్తే వీడికి కూడా అనారోగ్యమో పోవడమో జరుగుతుంది. ఇదిగో ఇప్పుడు అన్నీ కూడా సీత రామలక్ష్మణులు తెల్లని బట్టలు కట్టుకున్నారు, శుభం, ఏనుగు ఎక్కడం, అదిగో ఐశ్వర్య లాభం. అందులో చంద్రమండలం సూర్యమండలం సీతాదేవి స్పృశించినట్టు వచ్చింది కాబట్టి ఆవిడ పట్టమహిషి తీరుతుంది. ఇక లంకా నగరం భయంకరమైన స్థితిలో ఉండడం కళ్ళారా చూశానన్నది త్రిదిట. రామాయణంలో 2 స్వప్నాలు, భరతుడికి వచ్చిన కళ ఫలించింది, అలాగే త్రిదిటకు వచ్చిన కళ ఫలించింది. ఆ త్రిదిట స్వయంగా చెప్పింది, రాముడికి విజయం తప్పదు, లంకానగరం నాశనం అవుతున్నట్టు చూశాను, నూనె తాగుతున్నారు, బురద గుంటల్లో పడిపోయారంతా మన రాక్షసులంతా, రావణుడు కూడా పుష్పక విమానం నుంచి కిందకి పడిపోయాడు, నల్లని స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకుని గన్నేరు పూలదండ వెళ్ళో వేసి రావణ కుంభకర్ణాదుల్ని ఈడ్చుకుపోతుంది దక్షిణం దిక్కుకి, రావణుడు గుండు కొట్టించుకుని ఉన్నాడు, మొత్తం లంకానగరంలో ఉన్న రాక్షసులంతా తాగి నృత్యం చేసి మైకంతో కింద పడిపోతూ ఉండడం చూశాను. ఇక అందరూ కూడా గాడిదల రథం మీద దక్షిణం దిక్కుకి తొందరగా వెళ్ళిపోతున్నారు. రాక్షసరాజు రావణాసురుడు కూడా గాడిదెక్కి హఠాత్తుగా దాని మీద తలకిందులు ఈ భూమి మీద పడ్డం చూశాను. వాడు దిగంబరుడై ఉన్నాడు, మలకోపంలో పడిపోయాడు, వాడు దుర్గంధంతో ఉన్నటువంటి మురికి గుంటలో పడిపోయాడు, దక్షిణం దిశకు బయలుదేరుతున్నాడు అటువంటి వాణ్ణి, అలాగే స్థితిలో ఉన్న కుంభకర్ణుణ్ణి చూశాను. అందరూ ఇలా ఉంటే ఇంద్రజిత్తు కూడా మసలి ఎక్కి దక్షిణం దిక్కుకు పోతున్నాడు, ఒంటె మీద కుంభకర్ణుడు, గాడిద మీదెక్కి పంది మీదెక్కి రావణుడు వెళ్ళడం చూచా, ఒక్క విభీషణుడు మాత్రమే తెల్లని గొడుగు పట్టగా 4 మంత్రులు వస్తూ ఉండగా తెల్లని ఏనుగెక్కి తెల్లని వస్త్రాలు ధరించి ఉత్తరం కేసి వెళ్ళడం చూశా. దీన్ని బట్టి విభీషణుడికి శుభం. మన లంకానగరంలో ఉన్న స్త్రీలందరూ వైధవ్యం పొందడం చూచాను. అయ్యో, ఇక్కడ ఒక భయంకరమైన రామదూత వచ్చి లంకానగరం తోకతో అంటించడం చూశా, లంకను తగలబెట్టేశాడు. ఆవిడ చెప్పి ముందే చెప్పేసింది. ఆ మాట కూడా కాసేపట్లో నిజమైపోయిందనమాట. అంటే ఆవిడ కళ్ళో హనుమంతుడు కనిపించేశాడు సుస్పష్టంగా. దగ్ధ రామస్య దూతైన వానరేణ తరస్సిన, లంకానగరం రామదూత అయిన ఒకనొక వానరుడి చేత తగలబెట్టబడడం చూశాను అన్నదాన్ని. అనగానే వాళ్ళంతా వణికిపోయారు. ఇంతలో ఆవిడ అన్నది, చూడండి ఈ సీతని, ఎక్కడన్నా ఒక అశుభ లక్షణం ఉన్నదా? ఆ ముక్కు, ఆ కన్ను, ఆ పలువరస, ఆ జుట్టు అన్నీ శుభ లక్షణాలే. ఎందుకని ఈవిడ ఇప్పుడు దుఃఖం పొందుతోందంటే, ఒక్క ఛాయా వైగుణ్యం మాత్రంతో ఆవిడలో కాస్త వర్ణం మాత్రం మారింది, రంగు మాత్రం. ఆ కాస్త వల్లే ఆవిడకి అలా దుఃఖం వస్తుంది తప్ప మరేం కాదు. శీఘ్రకాలంలో ఈమె రాముడి దగ్గరికి వెళ్ళి తీరుతుంది. నా మాట వినండి, అప్పుడు ఈ సీతాదేవి మనల్ని రక్షించాలి. రాముడు వచ్చి లంకానగరాన్ని నాశనం చేసినప్పుడు మనల్ని కాపాడేందుకు దిక్కుండదిక. సీతని ఇప్పుడే మనం కాళ్ళ మీద పడి రక్షించమంటే ఈ సీత మనల్ని రక్షిస్తుంది అంటూ ఉండగా సీతాదేవి కూడా పొంగిపోయిందట, మంచి పులకించిందట, ఆవిడికి శుభశకునాలు అవ్వడం మొదలుపెట్టాయి.
పక్షీచ శాఖా నిలయ ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతం వాచముదీరయాన పునఃపునశ్చోదయతీవ కృష్ట.
త్రిజటా స్వప్న వృత్తాంతం వినగానే రాక్షస స్త్రీలంతా భయకంపితలైపోతే ఒక్క సీతాదేవికి మాత్రం బ్రహ్మానందం కలిగింది. రాకరాక ఇంతకాలానికి ఒక శుభవార్త ఆవిడ దగ్గరికి వచ్చినట్టయింది. అందులోనూ తనని హింసించడం కోసం రావణుడు నియమించిన స్త్రీలలో ఉన్న ఒకనొక స్త్రీ ఈ త్రిజట. ఆవిడకి ఇటువంటి కళ వచ్చింది, తన భర్తకి విజయాన్ని సూచించే కళ, లంకానగర పతనాన్ని సూచించేటటువంటి కళ. అటువంటి కళ రాగానే ఆవిడికి ఎడమ భుజం అదిరింది, ఎడమ కన్ను అదిరింది. ఇప్పుడు అక్కడ ఇంకొక గొప్ప శ్లోకం అన్నమాట ఇది. ఇదిగో సుస్వాగతం అనేటటువంటి మాటని ఇక్కడే వాడాడు. చాలా గొప్ప మాట. ఒక వ్యక్తి చెట్టు కొమ్మ మీద ఉన్న గూట్లో ప్రవేశించాట. ఎవరు? ఒక పక్షి అన్నమాట. పక్షీచ శాఖా నిలయ ప్రవిష్ట అని. అక్కడ నుంచి కోత కూస్తుంది. పక్షి ఎప్పుడు కూస్తుంది? అందులో పెద్ద గొప్ప ఏమిటి అని మనకు అనుమానం. ఆ కోత ఎలా ఉంది అంటే, సీతాదేవికి సాంత్వన వచనములు పలుకుతున్నట్టున్నాయట. సీతా, ఈ రాక్షస స్త్రీలు ఏదో అంటున్నారని, రావణుడు ఏదో చేస్తాడని నువ్వు భయపడుతున్నావేమో, అలా భయపడవలసిన అవసరము లేదు అని ఓదారుస్తున్నట్టుంది ఆ పక్షి యొక్క కోత. పైగా రాముడు ఇది ఇక్కడికి వస్తున్నాడు దగ్గరలోనే, నువ్వేం భయపడకు, ఆయనకి నువ్వు సుస్వాగతం పలుకు అని ఓరడిస్తున్నట్టుగా, సంతోషంతో పలుకుతున్నట్టుగా ఉంది. ఈ విధంగా సీతాదేవికి ఆ మాటలు ఉత్సాహం కలిగిస్తున్నాయి పక్షి యొక్క కోతలు. అసలు భరత పక్షి యొక్క కోత శుభసూచకం అన్నారు. భర్తకి విజయం కలిగే కల వినడం, పక్షి యొక్క కోతలు వినడం, ఎడమకాలు ఎడమ చేయి ఎడమకు నదరడం, ఆడవాళ్ళకి ఎడమ మగవాళ్ళకి కుడి ఎదిరితే శుభం అన్నారు. పైత్యం లేనప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు, పైత్యంతో ఎదిరితే లాభంలా. అటువంటిది ఇవన్నీ శుభశకునాలు రావడం వల్ల ఆవిడ ఆనందపడింది. సహజంగా స్త్రీ గనక కొంత సిగ్గుపడిందట. తతస్సాహ్రీమతి బాలా భర్తుర్విజయకర్షిత అవోచద్యది తత్తథ్యం భవేయం శరణం హివక. వెంటనే ఆవిడ కొంచెం సిగ్గుపడుతూ తన భర్తకి విజయం వస్తుందని ఆనందంతో పొంగిపోతూ, త్రిదిట చెప్పిన కల నిజమై ఈ ప్రకారం నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలి కానీ మిమ్మల్ని అందరినీ రక్షిస్తా, మీకు అభయం ఇస్తున్నాను అన్నదట. అసలు ఈ సుందరకాండ 40 రోజులు చెప్పాను, సంవత్సరం చెప్పినా తరగదు. అటువంటిది క్లుప్తంగా 1-2-3 గంటల్లో పూర్తి చేయడం అంటే ఎవరి వల్ల అవుతుంది? ఏనుగుని తీసుకొచ్చి అగ్గిపెట్టిలో పెట్టినట్టుగా. అద్భుతమైన విశేషాలు. ఒక్కొక్క శ్లోకం ఒక మహాభాష్యం చెప్పుకోదగినటువంటి శ్లోకాలు. క్రమక్రమంగా ఆ రాక్షస స్త్రీలు భయపడిపోయి, ఎందుకు వచ్చిందిరా బాబు ఇలాంటి కల విన్నాం, సీత వల్ల మనకి ఎప్పటికైనా గండం రాకుండా ఉండాలంటే దూరంగా వెళ్ళడం మంచిది అనుకుని దూరంగా వెళ్ళి నిద్రపోయారు. సీత మళ్ళీ రాముడిని గుర్తుకు తెచ్చుకుని పదే పదే ఏడుస్తూ, అయ్యో ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఒక్కడొచ్చి ఓదార్చడం లేదు, రాముడు రావడం లేదు, లక్ష్మణుడు రావడం లేదు, ఆత్మహత్య చేసుకుందామంటే వీలు లేకుండా ఉన్నది. లోకంలో ఒక మాట ఉన్నది, అకాలంలో రమ్మంటే రాదు మరణము అని. అలా ఉన్నది నా పరిస్థితి అని బాధపడుతూ ఉండడం హనుమంతుడు చెట్టు కొమ్మ మీద నుంచి సుస్పష్టంగా చూశాడు. నేను వచ్చిన పని అయ్యింది, సీతని కళ్ళారా చూశా, ఈమె స్థితి జారి కలిగిస్తోంది. ఇప్పుడు నేను ఈమెను చూసి ఏమీ మాట్లాడకుండా రాముడి దగ్గరికి వెళ్ళిపోతే ఈమె బతుకుతుందో లేదో అని నాకు అనిపిస్తోంది. భయంకర రాక్షస స్త్రీల సంభాషణలు, వాళ్ళ బెదిరింపులు, రావణాసురుడు చేసినటువంటి బెదిరింపులు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈమెను నేను ఓదార్చకుండా పెడితే ఈమె బతకదేమో, ఈమెని ఓదార్చాలంటే ఎలా మాట్లాడడం, మాట్లాడేటప్పుడు తొందరపడి మాట్లాడితే కంగారు పడి ఆవిడ మరణించవచ్చు, ఈమెకు సంస్కృతం తప్ప మరొక భాష రాదు, నేను సంస్కృత భాషలో మాట్లాడితే నన్ను రావణుడిగా ఆవిడ శంకించవచ్చు, ఎందుకంటే లంకానగరంలో ఈ రాక్షస స్త్రీలు ఎవరికి అంత చక్కని సంస్కృత భాష రాదు, అక్కడికి దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు రావణుడు తప్ప మరొకడు లేడు, కాబట్టి నేను వచ్చి మాట్లాడితే రావణుడే మారు వేషంలో ఈ సంస్కృతంలో మాట్లాడుతున్నాడని నా భాష వల్ల నన్ను అనుమానించవచ్చు, లేదా ఆవిడ గుండె ఆగి మరణించవచ్చు, కంగారు పడి కేకలు పెట్టచ్చు, కేకలు పెడితే రాక్షసులు మీదకి దండయాత్రకు రావచ్చు, వస్తే అప్పుడు ఎవరు విజయం పొందుతారో ఎవరు అపజయం పొందుతారో చెప్పలేం, యుద్ధం అంటూ జరిగితే అందులో జయాపజయాలు దైవాధీనాలు. అలాగని ఈవిడితో మాట్లాడకుండా పెడితే ఈవిడ బతకలేదు. ఎలాగ ఈమెతో మాట్లాడడం? తెలివైన దూత వల్ల పనులు బాగుంటాయి, తెలివి తక్కువ దూత వల్ల పనులు పాడైపోతాయి. నేను తెలివితేటలతో ఈమెతో మాట్లాడాలి. ఈమెతో మాట్లాడడం కాదు, ఈమె రామా రామా అంటూ రామస్మరణ చేస్తోంది. సీతకి రాముడు అంటే ఇష్టం కనుక రాముడి కథ నేను ఆవిడతో మాట్లాడకుండానే కొమ్మ మీద కూర్చుని పాడేస్తాను, రామకథ వినగానే ఈవిడ మనస్సు నాకేసి తిరుగుతుంది, ఈమె మనస్సును ఆకర్షించవచ్చు, అప్పుడు ఆవిడకి ధైర్యం చెప్పచ్చు, ఆవిడతో మాట్లాడచ్చు అనుకుని తెలివైన పని చేశాడు హనుమంతుడు. వెంటనే ఏం చేశాట? రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశః రాజర్షీణాం గుణశ్రేష్ఠః తపసాచర్షిభిః సమః చక్రవర్తి కులే జాతః పురంధరసమోబలే. ఇక్ష్వాకు వంశస్థులలో దశరథుడు అనే ఒక మహారాజు ఉన్నాడు. ఆయన దగ్గర గుర్రాలు, రథాలు, ఏనుగులు, కాల్బలం అంటే చతురంగ బలాలు కూడా మహా సమృద్ధిగా ఉన్నాయి. ఆయన ఐశ్వర్యవంతుడు, రాజర్షి ఆయన. ఆ మహానుభావుడు చక్రవర్తి వంశంలో పుట్టాడు. అందుకే మొత్తం వంశం అంతర్నీ కూడా చక్రవర్తిని అంటాం. రాముణ్ణి కూడా చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఏమిటి అంటే ఆ వంశమే చక్రవర్తి కులం. అందుకే ఇక్కడ చక్రవర్తి కులేజాత చక్రవర్తి వంశంలో పుట్టినవాడు, అందులో పుట్టినవాడు అందరూ చక్రవర్తులే. అంచేత ప్రత్యేకంగా షట్చక్రవర్తుల్లో చేరక్కర్లా, లేదా ఇంకేదో అవ్వక్కర్లా. ఆ వంశంలో ఆ వీరులందరికీ అలాంటి పేరు వచ్చేసింది. ఈయన చక్రవర్తి వంశంలో పుట్టినవాడు, ఇంద్రుడు అంతటి బలవంతుడు. ఆ మహానుభావుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలుంటే ఒక్కొక్క భార్య వల్ల కొంతమంది సంతానం కలిగారు. కౌసల్య వల్ల రాముడు, సుమిత్ర వల్ల లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయి వల్ల భరతుడు పుట్టారు. అందులో రామలక్ష్మణులు పితృవాక్య పరిపాలన ధురంధరులై అరణ్యానికి వెళ్ళారు. వారితో పాటు రాముడి భార్య సీత కూడా వెళ్ళింది. ఆ సీతని ఒంటరిగా చూసి మోసం చేసి రావణుడు ఎత్తుకుపోయాడు. ఆ సీత కోసం వెతికి రమ్మని నన్ను హనుమంతుడనేవాణ్ణి రాముడు పంపించాడు. అంగదుడు మొదలైన హేమహేమియలతో కలిసి సుగ్రీవుడి మంత్రినైన హనుమంతుణ్ణి నేను శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి రామాజ్ఞ ప్రకారంగా లంకానగరానికి వచ్చాను. రాత్రంతా లంకలో సీత కోసం గాలించాను. ఆమె కనిపించక దుఃఖించాను. చివరికి ఇప్పుడు అనుకోకుండా సీతను చూశాను. ఏ రూపంతో ఎలా ఉంటుంది, ఏ లక్షణాలతో సీత ఉంటుందని రాముడు అభివర్ణించాడో ఆ లక్షణములతో ఆ రూపంతో ఉన్న సీతని కళ్ళారా చూశాను అని హనుమంతుడు విరమించగానే సీతాదేవి ఆశ్చర్యపోయి, ఎక్కడది ఈ కథ, లంకానగరంలో రామకథ వినబడ్డం, ఆ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అని పైకి చూస్తే పైన అద్భుతమైన ముఖంతో భుగ్గన భక్తుడైన హనుమంతుడు కనిపించాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. వెంటనే అనుకున్నది, ఇదేమిటి, ఇది నిజమా కథ, కళ, కళలో శాఖామృగం రాకూడదే. శాఖామృగ శాస్త్రగణయి నిషిద్ధ అంటే కళలో పొరపాటున కూడా కోతి రాకూడదు, అది వస్తే ప్రమాదం అంటారు. ఇప్పుడు ఈ కోతి వచ్చింది కళలోకి ఏమవుతుంది అనుకుంటున్నది ఈవిడ. రకరకాలుగా అనుకుని భయపడి వెంటనే ఏమంది, ఏమో ఈ వానరుడు మాట్లాడుతున్నట్టే ఉన్నాడు నాతో స్పష్టంగా, ఇతడు కథ చెప్పినట్టున్నాడు, ఇది కలలా లేదు, భగవంతుడు రక్షించుగాక నా భర్తని. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసాతచ్చ తథాస్తు నాణ్యత. మహాత్ముడు వాచస్పతి అని పేరు కలిగిన బృహస్పతికి నమస్కారం, ఇంద్రుడికి నమస్కారం, బ్రహ్మదేవుడికి నమస్కారం, అగ్నిహోత్రుడికి నమస్కారం. ఈ వానరుడు ఇంతవరకు పలికినటువంటి పలుకులు సత్యమవుగాక, అంటే రాముడి కథ చెప్పాడు అది నిజం, రాముడు నా కోసం వెతుకుతున్నాడనే మాట నిజమవ్వాలి, ఆ రాముడి దూతగా ఇతడు వచ్చిన మాట కూడా నిజమవ్వాలి, ఇది కలవకుండా నిజమైతే అప్పుడు ఎలాగో శుభ, కల అయితే ప్రమాదం గనక అనుకుంటూ ఉండగా హనుమంతుడు కిందకి దిగి రెండు చేతులు జోడించి నమస్కరించి తలవంచి, అమ్మా ఎవరవమ్మా అన్నట్ట, కాను పద్మ పలాచాక్షి క్లిష్ట కౌశేయవాసిని, ఎవరవమ్మా, తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన సుందరీమణి, అయ్యయ్యో ఏమిటి మాసిపోయిన చీర కట్టుకున్నావు, ద్రుమస్య శాఖావాలంబ్య తిష్టసిత్వమనిందితే, ఏమిటి తల్లి ఈ చెట్టు కొమ్మని ఆశ్రయించుకుని కూర్చునున్నావు, నీవెవరివి, దేవతా స్త్రీవా, మానవ స్త్రీవా, కిన్నర స్త్రీవా, లేక రాముడి భార్యవా, ఎందుకో రాముడి భార్య అనిపిస్తున్నది అనగానే అప్పుడు ఆవిడ, నిజమేనాయన, జనకుడి కూతుర్ని, దశరథుడి కోడల్ని నేను, రాముడితో అరణ్యవాసానికి వస్తే ఈ రావణుడు అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు, నాకు 12 నెలలు గడువిచ్చాడు తన భార్యగా అవ్వడానికి, 12 నెలలు దాటేలోపు వాడికి లొంగకపోతే నన్ను వండుకుని తింటానని బెదిరించాడు, అందులో 10 నెలలు గడిచే ఇక 2 నెలలు మిగిలాయి, ఆ 2 నెలలు అయిపోయాక నేను చచ్చిపోతాను, వాడైనా చంపుతాడు లేదా ఆత్మహత్య చేసుకుంటాను